యోబు 1వ అధ్యాయము. యోబు, అతని నేపథ్యం. ఊజు దేశంలో యోబు అనే ఒక మనిషి ఉండేవాడు. అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగి యథార్థమైన ప్రవర్తనతో న్యాయంగా జీవిస్తూ చెడును అసహించుకునేవాడు. అతనికి 7 కొడుకులు, 3 కూతుర్లు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశుసంపద ఉంది. అనేకమంది పనివాళ్ళు అతని దగ్గర పనిచేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పవాడిగా ఎంచారు. అతని కొడుకులు వంతుల ప్రకారం తమ ఇళ్లల్లో విందులు చేసేవాళ్ళు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విందులకు తమ 3 అక్కాచెల్లెళ్ళను కూడా ఆహ్వానించేవాళ్ళు. వాళ్ళ విందు సమయాలు ముగిసిన తరువాత యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి కోసం హోమబలి అర్పించేవాడు. తన కొడుకులు ఏదైనా పాపం చేసి తమ హృదయాల్లో దేవుని దూషించారేమో అని వాళ్ళని పిలిపించి పవిత్రపరిచేవాడు. ప్రతిరోజు యోబు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. సాతానుకు దేవునికి మధ్య సంభాషణ. ఒకరోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతులతో కలిసి వచ్చాడు. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చావు అని సాతానును అడిగాడు. అందుకు అతడు, భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా, నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థవర్తనుడు, నీతిపరుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవరూ లేడు అన్నాడు. అందుకు సాతాను, యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? నువ్వు యోబును, అతని సంతానాన్ని, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు గదా. నువ్వు అతడు చేస్తున్న ప్రతిదాన్ని దీవిస్తున్నావు గనక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు అని యెహోవాతో అన్నాడు. అప్పుడు యెహోవా, ఇదిగో అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను, అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు. ఒకరోజు యోబు పెద్ద కొడుకు ఇంటిలో యోబు మిగిలిన కొడుకులు, కూతుళ్ళు భోజనం చేస్తూ ద్రాక్షారసం తాగుతూ ఉన్న సమయంలో ఒక సేవకుడు అతని దగ్గరికి వచ్చాడు. అతడు వాళ్లతో, ఎద్దులు నాగలి దున్నుతున్నాయి, గాడిదలు ఆ పక్కనే మేతమేస్తూ ఉన్నాయి. ఆ సమయములో సేబియా జాతి వాళ్ళు వచ్చి వాటి మీద పడి వాటిని దోచుకున్నారు. పనివాళ్లను కత్తులతో చంపివేశారు. నేనొక్కడనే తప్పించుకుని జరిగిందంతా మీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పాడు. ఆ సేవకుడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. దేవుని అగ్ని ఆకాశము నుండి కురిసింది. ఆ అగ్ని వల్ల గొర్రెలు, పనివాళ్ళు తగలబడిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడనే తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. అతడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. అతడు, కల్దీయా జాతి వారు 3 గుంపులుగా వచ్చి ఒంటెలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని పనివాళ్ళను చంపివేశారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడనే తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. అదే సమయంలో మరో సేవకుడు వచ్చి, నీ కొడుకులు, కూతుళ్ళు నీ పెద్ద కొడుకు ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. అప్పుడు ఎడారి ప్రాంతము నుండి గొప్ప సుడిగాలి బలంగా వీచి వాళ్ళున్న ఇల్లు 4 వైపులా కొట్టింది. ఇల్లు ఆ యువతీ యువకుల మీద పడిపోవడం వల్ల వాళ్ళంతా చనిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడనే తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు, నేను నా తల్లి కడుపులో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగుగాక. జరిగిన విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు ఎలాంటి పాపమూ చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని పలకలేదు. యోబు 2వ అధ్యాయము. సాతానుకు దేవునికి మధ్య సంభాషణ. మరో రోజు దేవదూతలు యెహోవా సముఖములో ఉండేందుకు సమకూడారు. సాతాను కూడా వాళ్ళతో యెహోవా ఎదుట నిలబడేందుకు వచ్చాడు. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అపవాదిని అడిగాడు. అందుకు అతడు, భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను అని యెహోవాకు జవాబిచ్చాడు. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు. కారణం లేకుండా అతన్ని నాశనం చేయాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ, అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్థిరంగా నిలబడ్డాడు అని అన్నాడు. అప్పుడు సాతాను, మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు, తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు గదా. మరొక్కసారి నువ్వు నీ చెయ్యి చాపి అతని ఎముకల మీద, దేహం మీద దెబ్బ కొడితే అతడు నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు అన్నాడు. అప్పుడు యెహోవా, అతన్ని నీకు స్వాధీనం చేస్తున్నాను, అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు అని చెప్పాడు. సాతాను యెహోవా సముఖము నుండి బయలుదేరి వెళ్ళి యోబు అరికాలు నుండి నడినెత్తి వరకు బాధ కలిగించే కురుపులు పుట్టించాడు. అతడు తన ఒళ్ళు గోక్కోవడానికి ఒక చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి అతనితో, నువ్వు ఇంకా నీ నిజాయితీని వదిలిపెట్టవా? దేవుణ్ణి బాగా తిట్టి చచ్చిపో అంది. అప్పుడు యోబు, నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. మనం దేవుడిచ్చే మేళ్లు మాత్రమే అనుభవిస్తామా? కీడు కూడా అనుభవించాలి గదా అన్నాడు. జరుగుతున్న ఈ విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు తన నోటి మాటతో ఎలాంటి పాపమూ చెయ్యలేదు. తేమానీయుడు, ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు అనే యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గుర్చి విన్నారు. అతనితో కలిసి దుఃఖించడానికి, అతన్ని ఓదార్చడానికి వెళ్లాలని నిర్ణయించుకుని తమ ప్రాంతాలు విడిచి యోబు దగ్గరికి వచ్చారు. వారు వచ్చి కొంత దూరంగా నిలబడి అతన్ని చూశారు. యోబును పోల్చుకోలేక తమ బట్టలు చింపుకున్నారు. ఆకాశం వైపు తలమీదకి దుమ్ము చల్లుకుని బిగ్గరగా ఏడ్చారు. అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా 7 రోజుల పాటు రాత్రీ పగలు అతనితో కలిసి నేలపై కూర్చున్నారు. యోబు 3వ అధ్యాయము. యోబు మాటలు. ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు. యోబు ఇలా అన్నాడు, నేను పుట్టినరోజు లేకుండా ఉంటే బాగుండేది, మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్టయితే బాగుండేది, నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది, ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది, ఆ రోజు చీకటి సమయం కావాలి, దానిమీద వెలుగు ప్రకాశించకూడదు, పైన ఉన్న దేవుడు ఆ రోజును లెక్కించకూడదు, చీకటి గాఢాంధకారం మళ్లీ దాన్ని తమ దగ్గరికి తీసుకోవాలి, దాన్ని మేఘాలు ఆవరించాలి, పగటివేళ చీకటి కమ్మినట్టు దానికి భయందోళన కలగాలి, కటిక చీకటి ఆ రాత్రిని ఒడిసిపట్టాలి, సంవత్సరం రోజుల్లో నేను ఒకదాన్నని అది చెప్పుకోకుండా ఉండాలి, ఏ నెలలోనూ అది భాగం కాకూడదు, ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బాగుండేది, అప్పుడు ఎవ్వరూ అర్షధ్వానాలు చేయకపోతే బాగుండేది, శపించేవాళ్ళు ఆ రోజును శపించాలి, సముద్ర రాక్షసుని రెచ్చగొట్టేవాళ్ళు దాన్ని శపించాలి, ఆ దినాన్న సంధ్యావేళలో ప్రకాశించే నక్షత్రాలకు చీకటి కమ్మాలి, వెలుగు కోసం అది ఎదురు చూసినప్పుడు వెలుగు కనబడకూడదు, అది ఉదయ సూర్యకిరణాలు చూడకూడదు, పుట్టిన వెంటనే నేనెందుకు చనిపోలేదు, తల్లి గర్భం నుండి బయటపడగానే నా ప్రాణం ఎందుకు పోలేదు? నన్నెందుకు మోకాలి మీద పడుకోబెట్టుకున్నారు? నేనెందుకు తల్లి పాలు తాగాను? లేకపోతే ఇప్పుడు నేను పడుకుని ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి. శిథిలమైన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి. బంగారం సంపాదించుకుని తమ ఇంటి నిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి. భూమిలో పాతి పెట్టబడిన పిండంలాగా, వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు. అక్కడ దుర్మార్గులు ఇక బాధ పెట్టరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు. అక్కడ బాధితులైన వారు కలిసి విశ్రమిస్తారు. వాళ్ళ చేత పనులు చేయించే వాళ్ళ ఆజ్ఞలు వాళ్లకు వినిపించవు. పేదవారు గొప్పవారు అంతా అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల చెర నుండి తప్పించుకుని స్వతంత్రులయ్యారు. దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు? వారు మరణం కోరుకుంటారు. దాచిపెట్టిన నిధి కోసం వాళ్ళు లోతుగా తవ్వుతున్నారు గాని అది వారికి దొరకడం లేదు. వాళ్ళు సమాధికి చేరినప్పుడు వారు ఆనందిస్తారు, ఎంతో సంబరపడతారు. మార్గం కనుగొనలేని వాడికి దేవుడు చుట్టూ కంచె వేసినా వాడికి జీవం ఎందుకు? భోజనం చేయడానికి బదులు నాకు నిట్టూర్పులు కలుగుతున్నాయి. నేను చేసే ఆక్రందనలు నీళ్లలాగా పారుతున్నాయి. ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. నేను భయపడినదే నా మీదికి వచ్చింది. నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి. యోబు 4వ అధ్యాయము. ఎలీఫజు మాటలు. అందుకు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు: ఎవరైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడితే నీకు చిరాకు కలుగుతుందా? అయితే నీతో మాట్లాడకుండా నిదానంగా ఎవరు ఉంటారు? నువ్వు చాలామందికి బుద్ధి నేర్పించావు. అనేకమంది నిస్సహాయులను బలపరిచావు. దారి తప్పిన వాళ్లను నీ మాటలతో ఆదుకున్నావు. మోకాళ్ళు సడలిన వాళ్లను బలపరిచావు. అయితే ఇప్పుడు నీకు కష్టం కలిగినప్పుడు దుఃఖంతో అల్లాడుతున్నావు. నీకు కలిగిన కష్టం వల్ల తల్లడిల్లిపోతున్నావు. నీకున్న భక్తి నీలో ధైర్యం కలిగించిందా? నిజాయితీ గల ప్రవర్తన నీ ఆశాభావానికి ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకో, నీతిమంతుడు ఎప్పుడైనా నాశనం అయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచిపెట్టుకుపోయారా? నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని కీడు అనే విత్తనాలు చల్లేవాళ్ళు ఆ పంటనే కోస్తారు. దేవుడు గాలి ఊదినప్పుడు వాళ్ళు నశించిపోతారు. ఆయన కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు లేకుండా పోతారు. సింహాల గర్జనలు, క్రూర సింహాల గాండ్రింపులు ఆగిపోతాయి. కొదమ సింహాల కోరలు విరిగిపోతాయి. తిండి లేకపోవడం చేత ఆడసింహాలు నశించిపోతాయి. సింహపు కూనలు చెల్లా చెదరైపోతాయి. నాకొక రహస్యం తెలిసింది. ఒకడు గుసగుసలాడుతున్నట్టు అది నా చెవికి వినబడింది. మనుషులకు రాత్రివేళ గాఢనిద్ర పట్టే సమయంలో వచ్చే కలవరమైన కలలో అది వచ్చింది. నాకు భయం, వణుకు కలిగింది. అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి. ఒకడి ఊపిరి నా ముఖానికి తగిలింది. నా శరీరంపై వెంట్రుకలన్నీ నిక్కబడుచుకున్నాయి. ఒక రూపం నా కళ్ళెదుటే నిలిచింది. నేను దాన్ని గుర్తుపట్టలేకపోయాను. మెల్లగా వినిపించే ఒక స్వరం విన్నాను. ఆ స్వరం, దేవుని సన్నిధిలో అపవిత్రులు నీతిమంతులవుతారా? తమ సృష్టికర్త ఎదుట ఒకడు పవిత్రుడవుతాడా? అంటుంది. తన సేవకుల పట్ల ఆయనకు నమ్మకం పోయింది. తన దూతల్లోనే ఆయన తప్పులు వెతుకుతున్నాడు. అలాంటిది బంకమట్టి ఇళ్లల్లో నివసించే వాళ్ళల్లో, మట్టిలో పుట్టిన వాళ్ళల్లో, చిమ్మెట చితికిపోయేలా చితికిపోయే వాళ్ళల్లో ఇంకెన్ని తప్పులు ఆయన చూస్తాడు? ఉదయము నుండి సాయంత్రం మధ్యకాలంలో వాళ్ళు ముక్కలైపోతారు. ఎవరూ గుర్తించకుండానే వాళ్ళు శాశ్వతముగా నాశనమైపోతారు. వాళ్ళ డేరాల తాళ్ళు పెరికివేస్తారు. వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండానే మరణమైపోతారు. నేడు ఆ విధంగానే జరుగుతుంది గదా. యోబు 5వ అధ్యాయము. నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు? తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు, బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు. మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను, అయితే వెంటనే అతని నివాస స్థలం శాపగ్రస్తమైనదని తెలుసుకున్నాను. అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది, గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు. ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు, ముళ్ళపొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు. దుమ్ము నుండి కష్టాలు పుట్టవు, భూమిలో నుండి బాధ మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు. అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి, నా సంగతులు దేవునికి అప్పగించేవాణ్ణి. ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు, ఆ ఆశ్చర్యక్రియలు లెక్కకు మించినవి. ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు, పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు. ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు, దుఃఖపడే వాళ్లకు ఊరట కలిగిస్తాడు. వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు. దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్లను పట్టుకుంటాడు, కపటక్రియలు జరిగించే వాళ్ల తలంపులు తారుమారు చేస్తాడు. వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది, ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడుతారు. బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు. కాబట్టి పేదవాళ్లకు ఆశాభావం కలుగుతుంది, అన్యాయానికి నోరు మూతబడుతుంది. దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు. ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బతీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు. 6 కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు, 7 కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయమూ కలగదు. కరువు కాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు, కరువులు ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు, నీ పొలంలోని రాళ్లతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు, అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు. నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు, నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు, నీ సంతానం విస్తరిస్తుందని, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారని నీకు నిశ్చయత కలుగుతుంది. ధాన్యం పనలను కళ్ళానికి మోసుకుపోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు. ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం, ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో. యోబు 6వ అధ్యాయము. యోబు జవాబు. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు, ఎవరైనా నాకు కలిగిన దుఃఖాన్ని సరిగా తూస్తారుగాక, నాకు వచ్చిన ఆపదను త్రాసులో ఉంచుతారుగాక. అలా చేసినప్పుడు నా దుఃఖం సముద్రంలో ఉన్న ఇసుక కన్నా బరువుగా ఉంటుంది. అందుకనే నేను వ్యర్థమైన మాటలు పలికాను, సర్వశక్తిమంతుడైన దేవుడు వేసిన బాణాలు నాలో దిగాయి, వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. నాతో యుద్ధం చేయడానికి దేవుని భయంకరమైన చర్యలు వరుసగా నిలిచి ఉన్నాయి. అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా? ఎద్దు తన మేతను చూసి రంకెలు వేస్తుందా? ఉప్పు లేకుండా చప్పగా ఉండే వాటిని ఎవరైనా తింటారా? గుడ్డులోని తెల్లసొనకు రుచి ఉంటుందా? అలాంటి వాటిని తీసుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాటినే నేను తినవలసి వస్తుంది. నా విన్నపాలు తీరితే ఎంత బాగుంటుంది! నేను కోరినదంతా దేవుడు అనుగ్రహిస్తే ఎంత బాగుంటుంది! దేవుడు తన ఇష్టప్రకారం నన్ను నలగ్గొడతాడు గాక, తన చెయ్యి ఎత్తి నన్ను కడతేరుస్తాడు గాక. ఇదే నాకు ఓదార్పు అవుతుంది. మానని నొప్పిని బట్టి నేను అతిశయపడను. అప్పుడు కనీసం పరిశుద్ధ దేవుని మాటలను తోసిపుచ్చలేదన్న ఆదరణన్నా నాకు మిగులుతుంది. నాకున్న బలం ఎంత? నేను దేనికోసం ఎదురు చూడాలి? నా అంతిమ స్థితి ఏమిటి? ఇదంతా నేను ఎందుకు ఓర్చుకోవాలి? నాకు రాళ్లకు ఉన్నంత గట్టితనం ఉందా? నా శరీరం ఇత్తడిదా? నాలో నుంచి నాకు సహాయం ఏమీ దొరకదు గదా. నాలో నుండి నా శక్తి అంతా సన్నగిల్లిపోయింది గదా. కుంగిపోయిన వ్యక్తి సర్వశక్తుడైన దేవుని పట్ల భయభక్తులు విడిచినప్పటికీ అతని స్నేహితుని ఆదరణకు పాత్రుడు అవుతాడు. నా స్నేహితులు ఎండిపోయిన చిన్న కాలవలాగా, కనబడకుండా మాయమైపోయే ప్రవాహంలాగా నమ్మకూడని వారుగా మారారు. అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, కురిసిన మంచుతో మురికిగా కనబడతాయి. వేసవికాలం అవి మాయమైపోతాయి. వేడి తగిలిన అవి ఉన్న చోట్ల నుండి ఆవిరైపోతాయి. వాటి నుండి ప్రవహించే నీళ్లు దారి మళ్లుతాయి. ఏమీ కనబడకుండా అవి ఇంకిపోతాయి. తేమ నుండి గుంపులుగా బయలుదేరి వచ్చే వ్యాపారులు వాటి కోసం వెతుకుతారు. శాభావర్తకులు వాటి కోసం ఆశిస్తారు. వాటిని నమ్మినందుకు వాళ్ళు అవమానం పొందుతారు. వాటిని సమీపించి కలవరానికి గురవుతారు. మీరు ఆ ప్రవాహం వలె ఉండి లేనట్టుగా ఉన్నారు. నా దీనస్థితిని చూసి మీరు భయపడుతున్నారు. నాకు ఏమైనా సహాయం చెయ్యమని మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కోసం భాగం ఏమైనా ఇమ్మని అడిగానా? శత్రువు చేతిలో నుండి నన్ను విడిపించమని అడిగానా? నన్ను బాధపెడుతున్న వాళ్ళ బారి నుండి కాపాడమని అడిగానా? నాకు మంచి మాటలు చెప్పండి. నేను మౌనంగా మీరు చెప్పేది వింటాను. ఏ విషయాల్లో నేను తప్పిపోయానో నాకు తెలియపరచండి. యథార్థమైన మాటలు ఎంతో ప్రభావం చూపుతాయి. అయినా మీ గద్దింపుల వల్ల ప్రయోజనం ఏమిటి? నా మాటలను ఖండించాలని మీరు అనుకుంటున్నారా? నిరాశపూరితమైన నా మాటలు గాలిలో కొట్టుకుపోతాయి గదా. మీరు తండ్రి లేని అనాథులను కొనేందుకు చీట్లు వేసే మనుషులు వంటివారు. మీ స్నేహితుల మీద బేరాలు సాగించే గుణం మీది. దయచేసి నన్ను చూడండి. మీ సమక్షంలో నేను అబద్ధాలు చెబుతానా? ఆలోచించండి. మీరు చెప్పే తీర్పులో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి. ఈ విషయాల్లో నేను నిర్దోషిని. నేను అన్యాయపు మాటలు పలుకుతానా? దుర్మార్గమైన మాటలు పలకకుండా నా నోరు అదుపులో ఉండదా? యోబు 7వ అధ్యాయము. భూమి మీద మనుషులు జీవించే కాలం కాయకష్టం వంటిది కాదా? వాళ్ళ దినాలు కూలి పనిచేసేవాడి జీవనం వంటిది కాదా? బానిసత్వంలో ఉన్నవాడు గూడు కోరుకున్నట్టు, కూలి కోసం పనివాడు ఎదురుచూస్తున్నట్టు నేను ఉన్నాను. నా ఆశలు నెరవేరక నెలల తరబడి గడపవలసి వచ్చింది. నా కోసం ఆయాసముతో కూడిన రాత్రులు నియమితమై ఉన్నాయి. నేను పండుకున్నప్పుడల్లా ఆ రాత్రి ఎప్పుడు గడుస్తుందా, ఎప్పుడు నిద్ర నుండి లేస్తానా అనుకుంటాను. తెల్లవారే వరకు ఇటూ అటూ దొర్లుతూ మదనపడతాను. నా శరీరమంతా పురుగులతో, మట్టి పెళ్లలతో కప్పి ఉంది. నా చర్మంపై గడ్డలు గట్టిపడి మళ్ళీ మెత్తగా అయిపోయి బాధపెడతాయి. నేత పనివాడి చేతిలోని నాడిలాగా నా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఎలాంటి నిరీక్షణ లేకుండా అవి గడిచిపోతున్నాయి. నా ప్రాణం కేవలం ఊపిరి వంటిదని జ్ఞాపకం చేసుకోండి. ఇకపై నా కళ్ళకు ఎలాంటి మంచి కనబడదు. నన్ను చూసిన వారి కళ్ళకు ఇకపై నేను కనిపించను. నీ కళ్ళు నా కోసం చూసినప్పుడు నేను లేకుండా పోతాను. మేఘాలు చెదిరిపోయి మాయమైపోయిన విధంగా పాతాళానికి దిగిపోయిన వాడు మళ్లీ పైకి రాడు. ఇక అతడు ఎప్పటికీ తన ఇంటికి తిరిగి రాడు. అతడు నివసించిన స్థలం ఇక అతన్ని గుర్తించదు. అందువల్ల నేను నోరు మూసుకుని ఉండను. నా ఆత్మలో వేదన ఉంది. నా వేదన కొద్దీ నేను మాట్లాడతాను. నా మనసులోని వేదనను బట్టి మూలుగుతూ ఉంటాను. నేనేమైనా సముద్రం వంటివాడనా? సముద్ర రాక్షసినా? నన్ను నువ్వెందుకు కాపలా కాస్తున్నావు? నా పడక నాకు ఆధారం అవుతుందని, నా పరుపు నా బాధకు ఉపశమనం కలిగిస్తుందని అనుకున్నాను. అయితే నువ్వు కలలు రప్పించి నన్ను బెదిరిస్తున్నావు. దర్శనాల ద్వారా నేను వణికిపోయేలా చేస్తున్నావు. అందుకని నన్ను ఉరితీయాలని కోరుతున్నాను. నా అస్థిపంజరాన్ని నేను చూసుకోవడం కన్నా చనిపోవడమే నాకు ఇష్టం. జీవితం అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎల్లకాలం బతికి ఉండడం నాకు ఇష్టం లేదు. నా జోలికి రావద్దు. నేను బతికే దినాలు ఆవిరిలాగా ఉన్నాయి. మనిషి ఎంతటివాడు? మనిషిని గొప్పవాడిగా ఎంచడం ఎందుకు? అతని మీద నీ మనస్సు నిలపడం ఎందుకు? ప్రతి ఉదయమూ నువ్వు అతన్ని దర్శిస్తావెందుకు? క్షణక్షణమూ అతన్ని పరీక్షిస్తావెందుకు? నన్ను చూస్తూ నువ్వు ఎంతకాలం గడుపుతావు? నేను గుటక వేసే వరకు నన్ను విడిచిపెట్టవా? మనుషులను కనిపెట్టి చూసేవాడా? ఒకవేళ నేను పాపం చేసినా అది నీకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తాను? నాకు నేనే భారంగా ఉన్నాను. నీ దృష్టి నాపై ఎందుకు నిలిపావు? నా అతిక్రమాలను నువ్వెందుకు క్షమించవు? నా పాపాలను ఎందుకు తుడిచివేయవు? నేనిప్పుడు మట్టిలో కలిసిపోతాను. నన్ను జాగ్రత్తగా వెతుకుతావు గాని నేను ఉండను. యోబు 8వ అధ్యాయము. బిల్దదు. అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా అన్నాడు, నువ్వు ఇలాంటి మాటలు ఎంతసేపు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలాగా బయటకు వస్తున్నాయి. దేవుడు తన చట్టాలను రద్దు చేస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయం జరిగించకుండా ఉంటాడా? ఒకవేళ నీ కొడుకులు ఆయన దృష్టిలో ఏదైనా పాపం చేశారేమో. వాళ్ళు జరిగించిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని శిక్షకు అప్పగించాడేమో. నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో. నువ్వు పవిత్రుడివి, నిజాయితీపరుడివి అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు. నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది. మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి. గడిచిన తరాల గురించి ఆలోచించు. వాళ్ళ పూర్వీకులు పరిశోధించి తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా తెలుసుకో. వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా. బురద లేకుండా జమ్ముగడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా? దాన్ని కోయక ముందు ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరార్థకమవుతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు. ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది. అతడు దానిమీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది. భక్తిహీనుడు ఎండాకాలములో పచ్చగా ఉండే మొక్కలాంటివాడు. అతని తీగలు అతని తోట మీద పాకుతూ అల్లుకుంటాయి. అతని వేళ్ళు గట్టు చుట్టూ ఆవరిస్తాయి. రాళ్ళు ఉన్న భూమిలోకి పాతుకుపోవాలని అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అతడున్న ప్రాంతము నుండి దేవుడు అతన్ని పెరికివేసినప్పుడు ఆ స్థలం అతనితో, నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు అంటుంది. అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి. ఆలోచించు. దేవుడు యథార్థవంతునికి అన్యాయం చెయ్యడు. అలానే దుర్మార్గులు చెయ్యి అందుకోడు. ఇక నుండి అయినా నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు. నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి. యోబు 9వ అధ్యాయము. యోబు జవాబు. అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు, నిజమే, ఆ విషయం అలాగే ఉంటుందని నాకు తెలుసు. మనిషి దేవుని దృష్టిలో లోపం లేనివాడిగా ఎలా ఉండగలడు? మనిషి ఆయనతో వివాదం పెట్టుకుంటే ఆయన అడిగే 1,000 ప్రశ్నల్లో ఒక్కదానికైనా జవాబు చెప్పలేడు. ఆయన అత్యంత వివేకం, బలప్రభావాలు గలవాడు. ఆయనతో పోరాడాలని తెగించిన వాళ్ళు తప్పక కీడు పాలవుతారు. పర్వతాలను వాటికి తెలియకుండానే ఆయన తొలగిస్తాడు. కోపంతో వాటిని బోర్లపడేలా చేస్తాడు. భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించి వేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు. ఆయన సూర్యుడికి ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు. ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు. స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు. ఎవరికీ అంతు చిక్కని మహిమగల కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు. ఇదిగో ఆయన నా సమీపంలో ఉంటున్నాడు, కాని నేను ఆయనను గుర్తించలేదు. నా పక్క నుండి నడుస్తూ వెళ్తున్నాడు, కాని ఆయన నాకు కనబడడు. ఆయన తీసుకు వెళ్తుంటే ఆయనను అడ్డగించేవాడెవడు? నువ్వేం చేస్తున్నావు అని ఆయనను అడగగలిగేవాళ్ళు ఎవరు? దేవుని కోపం చల్లారదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు. కాబట్టి ఆయనకు జవాబివ్వడానికి నేనే పాటివాణ్ణి? సూటి అయిన మాటలు పలుకుతూ ఆయనతో వాదించడానికి నేనెంతటివాణ్ణి? నేను న్యాయవంతుణ్ణి అయినా ఆయనకు జవాబు చెప్పలేను. నా న్యాయాధిపతిని కరుణించమని వేడుకోవడం మాత్రమే చేయగలను. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు జవాబిచ్చినా ఆయన నా మాట వింటాడని నాకు నమ్మకం లేదు. ఆయన నా మొర వినకుండా నన్ను తుఫాను చేత నలగగొడుతున్నాడు. కారణం లేకుండా నా గాయాలను రేగగొడుతున్నాడు. ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు. బలవంతుల శక్తిని గుర్చి ప్రశ్న వేస్తే నేనే ఉన్నాను అని ఆయన అంటాడు. న్యాయ నిర్ణయం గుర్చి వివాదం రేగినప్పుడు నాకు విరోధంగా వాదించేది ఎవరు అని ఆయన అడుగుతాడు. నేను చేసే వాదన న్యాయంగా ఉన్నప్పటికీ నా మాటలే నా మీద నేరం మోపుతాయి. నేను న్యాయవంతుడైనప్పటికీ దోషినని నా మాటలు రుజువు చేస్తాయి. నేను నిర్దోషిని అయినప్పటికీ నా మీద నాకు ఇష్టం పోయింది. నా ప్రాణం అంటే నాకు లెక్కలేదు, తేడా ఏమీ లేదు. అందుకే అంటున్నాను, ఆయన నీతిమంతులు, దుర్మార్గులు అనే భేదం లేకుండా అందరినీ నాశనం చేస్తున్నాడు. అకస్మాత్తుగా సమూల నాశనం సంభవిస్తే నిరపరాధులు పడే అవస్థను చూసి ఆయన నవ్వుతాడు. భూమి దుర్మార్గుల ఆధీనములో ఉంది. ఆయన న్యాయాధిపతులకు మంచి చెడ్డల విచక్షణ లేకుండా చేస్తాడు. ఇవన్నీ చేయగలిగేది ఆయనగాక ఇంకెవరు? పరుగు తీసేవాడికంటే వేగంగా ఎలాంటి మంచి లేకుండానే నా రోజులు గడిచిపోతున్నాయి. రెల్లుతో కట్టిన పడవలు సాగిపోతున్నట్టు, గరుడు పక్షి ఎరను చూసి హఠత్తుగా దానిపై వాలినట్టు నా రోజులు దొర్లిపోతున్నాయి. నా బాధలు మర్చిపోతానని, నా దుఃఖం పోయి సంతోషంగా ఉంటానని నేను అనుకున్నానా? నాకు వచ్చిన బాధలన్నిటిని బట్టి భయపడుతున్నాను. నువ్వు నన్ను నిర్దోషిగా ఎంచవన్న విషయం నాకు స్పష్టంగా తెలిసిపోయింది. నేను దోషిని అని నిర్ణయం అయిపోయింది గదా. ఇక నాకెందుకు ఈ వృధా ప్రయాస? నన్ను నేను మంచులాగా శుభ్రం చేసుకున్నా, సబ్బుతో నా చేతులు తోముకున్నా, నువ్వు నన్ను గుంటలో పడేస్తావు. అప్పుడు నేను వేసుకున్న బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి. ఆయనకు జవాబు చెప్పడానికి దేవుడు నాలాగా మనిషి కాదు. ఆయనతో వాదించడానికి మేమిద్దరము కలిసి న్యాయస్థానానికి వెళ్లడం ఎలా? మా ఇద్దరి మీద చెయ్యి ఉంచి తీర్పు చెప్పగలిగే వ్యక్తి మాకు లేడు. ఆయన శిక్షాదండం నా మీద నుండి తొలగించాలి. ఆయన భయంకర చర్యలు నాలో వణుకు పుట్టించకుండా ఉండాలి. అప్పుడు నేను భయం లేకుండా ఆయనతో మాట్లాడతాను. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను అలా చెయ్యలేను. యోబు 10వ అధ్యాయము. నా బ్రతుకు మీద నాకు అసహ్యం కలుగుతుంది. నేను అడ్డు అదుపు లేకుండా అంగలారుస్తాను. నా మనసులో ఉన్న బాధ కొద్దీ మాట్లాడతాను. నేను దేవునితో మాట్లాడతాను. నా మీద నేరం మోపకు. నువ్వు నాతో ఎందుకు వాదం పెట్టుకున్నావో చెప్పమని అడుగుతాను. నువ్వు ఇలా క్రూరంగా ప్రవర్తించడం నీకు ఇష్టమా? దుర్మార్గుల ఆలోచనలు నెరవేరేలా వాళ్లపై నీ దయ చూపడం నీకు సంతోషం కలిగిస్తుందా? నీ చేతి పనులను తిరస్కరించడం నీకు సంతోషమా? మనుషులు చూస్తున్నట్టు నువ్వు కూడా చూస్తున్నావా? నీ ఆలోచనలు మనుషుల ఆలోచనల వంటివా? నీ జీవితకాలం మనుషుల జీవితకాలం వంటిదా? నీ సంవత్సరాలు మనుష్యుల ఆయుష్యు వంటివా? నేను ఎలాంటి నేరమూ చేయలేదని, నీ చేతిలో నుండి నన్ను ఎవ్వరూ విడిపించలేరని నీకు తెలుసు. అయినప్పటికీ నా నేరాలను గుర్చి ఎందుకు విచారణ చేస్తున్నావు? నాలో పాపాలు ఎందుకు వెతుకుతున్నావు? నీ సొంత చేతులతో నా శరీరంలోని అవయవాలు నిర్మించి నన్ను నిలబెట్టావు. అలాంటిది నువ్వే నన్ను మింగివేస్తున్నావు. ఒక విషయం జ్ఞాపకం చేసుకో. నువ్వే నన్ను బంకమట్టితో నిర్మించావు. మళ్ళీ నువ్వే నన్ను మట్టిలో కలిసిపోయేలా చేస్తావా? ఒకడు పాలు వలకబోసినట్టు నువ్వు నన్ను వలకబోస్తున్నావు. పాలను పెరుగులా చేసినట్టు నన్ను పేరబెడుతున్నావు. మాంసం చర్మాలతో నన్ను కప్పావు. ఎముకలు నరాలతో నన్ను రూపొందించావు. నాకు ప్రాణం పోసి నాపై కృప చూపించావు. నీ కాపుదలతో నా ఆత్మను రక్షించావు. అయినా నేను చేసే దోషాలను గుర్చి నీ హృదయంలో ఆలోచించావు. అలాంటి అభిప్రాయం నీకు ఉన్నదని నాకు తెలుసు. ఒకవేళ నేనేదైనా పాపం చేస్తే నీకు తెలిసిపోతుంది. నాకు శిక్ష విధించాలని నన్ను గమనిస్తూ ఉంటావు. నేను గనక పాపక్రియలు జరిగిస్తే అవి నన్నెంతో బాధిస్తాయి. నేను నిర్దోషిని అయినప్పటికీ నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే నేను అవమానంతో నిండిపోయి నాకు కలిగిన బాధను తలంచుకుంటూ ఉంటాను. నా తలపైకెత్తితే సింహం వేటాడినట్టు నన్ను వేటాడతావు. నీ బలప్రభావాలు మళ్ళీ నా మీద చూపిస్తావు. ఎడతెగని నీ కోపం పెరిగిపోతుంది. ఎప్పుడూ సేనల వెనుక సేనలను నా మీదకు దండెత్తేలా చేస్తూ ఉంటావు. నా తల్లి గర్భము నుండి నన్నెందుకు బయటకు రప్పించావు? పుట్టినప్పుడే ఎవరూ నన్ను చూడకుండా ఉన్నప్పుడే ప్రాణం వదిలితే బాగుండేది. అప్పుడు నా ఉనికి ఉండేది కాదు. తల్లి గర్భము నుండే నేరుగా సమాధికి తిరిగి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నేను జీవించే రోజులు స్వల్పమే. అక్కడికి వెళ్లకముందు కొంచెంసేపు నేను ఊరట చెందేలా నా జోలికి రాకుండా నన్ను విడిచిపెట్టు. నేను తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాను. ఆ లోకమంతా మరణాంధకారం ఆవరించి ఉంది. అక్కడ అర్ధరాత్రి వలె దట్టమైన కటిక చీకటి, ఎంతమాత్రము క్రమం అనేది లేని ఆ మరణాంధకార దేశములో వెలుగు అర్ధరాత్రి వేళ చీకటిలాగా ఉంది. యోబు 11వ అధ్యాయము. జోఫరు. అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు ఇచ్చాడు. ప్రవాహంలాగా బయటకు వస్తున్న నీ మాటలకు జవాబు చెప్పాలి గదా. వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా? నీ పొగరుబోతు మాటలు విని మనుషులు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండాలా? నీ మాటలను బట్టి ఎవ్వరూ నిన్ను మందలించకూడదా? నువ్వు దేవునితో నేను అనుసరించేది సక్రమం. నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను అంటున్నావు గదా. నువ్వు దేవునితో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో వాదులాటకు దిగితే బాగుంటుంది. ఆయనే నీకు జ్ఞాన రహస్యాలు తెలియజేయాలి. ఆయన జ్ఞానపూర్ణుడు. నువ్వు చేసిన దోషాలకు తగిన దానికంటే తక్కువ సంజాయిసీయే దేవుడు నీ నుండి కోరుతున్నాడని తెలుసుకో. దేవుని నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుని గుచ్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు ఉంటుందా? నువ్వు ఏమి చేయగలవు? అది ఆకాశ విశాలం కంటే ఉన్నతమైనది. నీకేం తెలుసు? అది పాతాళం కంటే లోతుగా ఉన్నది. దాని కొలత భూమి కంటే పొడవు. దాని వెడల్పు సముద్రం కన్నా విశాలం. ఆయన సంచారం చేస్తూ ఒకణ్ణి బంధించి తీర్పులో విచారణ జరిగిస్తే ఆయనకు ఎదురు చెప్పగలిగేవాడు ఎవరు? పనికిమాలిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఎక్కడ పాపం జరుగుతుందో ఆయన ఇట్టే కనిపెట్టగలడు. అయితే అడవి గాడిద పిల్ల మనిషిగా పుట్టగలిగితే బుద్ధిహీనుడు తెలివిగలవాడు కావచ్చు. నువ్వు నీ హృదయాన్ని సవ్యంగా ఉంచుకో. నీ చేతులు ఆయన వైపు చాపు. నీ చేతిలో చెడుతనం ఉందని గ్రహించి దాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో ఉన్న అక్రమాన్ని పూర్తిగా తొలగించు. అలా చేస్తే నువ్వు తప్పకుండా ఎలాంటి కళంకమూ లేనివాడై నిర్భయంగా స్థిరంగా సంతోషంగా ఉంటావు. తప్పకుండా నువ్వు నీ గడ్డుకాలాన్ని మరిచిపోతావు. ప్రవహిస్తూ దాటిపోయిన నీటిని గుర్తుపెట్టుకున్నట్టు నువ్వు దాన్ని గుర్తు చేసుకుంటావు. అప్పుడు నీ జీవితం మధ్యాహ్నం ఉండే ఎండకంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. చీకటి ఆవరించినా అది సూర్యోదయపు వెలుగులాగా కనిపిస్తుంది. నీ నమ్మకానికి ఒక ఆధారం దొరుకుతుంది కనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ ఇల్లు మొత్తం కలయజూసి క్షేమంగా విశ్రాంతి తీసుకుంటావు. ఎవరి భయమూ లేకుండా నువ్వు నిద్రపోతావు. అనేకమంది నీ సహాయం కోరుకుంటారు. దుర్మార్గుల కంటిచూపు మందగిస్తుంది. వాళ్లకు ఎలాంటి ఆశ్రయమూ దొరకదు. తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. యోబు 12వ అధ్యాయము. యోబు జవాబు. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు. నిజంగా లోకములో ఉన్న ప్రజలంతా మీరేనా? మీతోనే జ్ఞానం కడతేరిపోతుందా? మీకున్నట్టు నాక్కూడా తెలివితేటలు ఉన్నాయి. నేను మీకంటే జ్ఞానం గలవాణ్ణి. మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు? దేవుణ్ణి వేడుకుని ఈవులు పొందిన నేను ఇప్పుడు నా స్నేహితుని ఎదుట నవ్వులు పాలు కావలసి వచ్చింది. నీతి నిజాయితీలు కలిగిన నేను ఇతరులు చేసే ఎగతాళి భరించాల్సి వస్తుంది. క్షేమస్థితిలో ఉన్నవాళ్ళు దుర్దశలో ఉన్నవాళ్ళను తృణీకరించడం మంచిదని భావిస్తారు. కాళ్ళు జారుతున్న వారికి మరింత దురదృష్టం జతచేసే మార్గాలు వారు వెతుకుతారు. దోపిడీ దొంగల నివాసాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించే వాళ్ళు భయం లేకుండా సంచరిస్తారు. తమ శక్తియుక్తులనే తమ దేవుళ్ళుగా భావించుకుంటారు. అయితే మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశములో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి. భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి. యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేనివాడెవడు? జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలో ఆయన ఆధీనంలో ఉన్నాయి. నాలుక ఆహారాన్ని ఎలా రుచి చూస్తుందో అలాగే చెవి అది వినే మాటలను పరీక్షిస్తుంది గదా. వృద్ధులు జ్ఞానులు, ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది. అయితే దేవునికి జ్ఞానం బల ప్రభావాలు ఉన్నాయి. ఆలోచన వివేకం ఆయనకు ఉన్నాయి. ఆలోచించు, ఆయన పడగొట్టిన దాన్ని మళ్ళీ ఎవ్వరూ తిరిగి కట్టలేరు. ఒకవేళ ఆయన ఒకరిని చెరసాల్లో ఉంచితే దాన్ని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు. చూడండి, ఆయన ప్రవాహాలను కట్టడి చేస్తే అవి ఇంకిపోతాయి. వాటిని విడుదల చేస్తే అవి భూమిని ముంచివేస్తాయి. బలము జ్ఞానము ఆయన గుణలక్షణాలు. మోసగాళ్ళు మోసపోయేవాళ్ళు ఆయన ఆధీనములో ఉన్నారు. ఆలోచనలు చెప్పేవాళ్లను వస్త్రహీనులుగా చేసి ఆయన వాళ్లను బందీలుగా తీసుకువెళ్తాడు. న్యాయాధిపతులందరూ తెలివి లేని వాళ్ళని ఆయన రుజువు చేస్తాడు. రాజుల అధికారాలను ఆయన రద్దు చేస్తాడు. వారి నడుములను సంకెళ్లతో బంధిస్తాడు. యాజకులను వస్త్రహీనులుగా చేసి వాళ్లను బందీలుగా తీసుకువెళ్తాడు. స్థిరంగా పాతుకుపోయి ఉన్నవాళ్లను ఆయన కూలదోస్తాడు. వాక్చాతుర్యం గలవాళ్ళు చెప్పే మాటలను ఆయన వ్యర్థపరుస్తాడు. పెద్ద మనుషులను తెలివి తక్కువ వాళ్ళనుగా చేస్తాడు. పాలకులను ఆయన తిరస్కరిస్తాడు. బలవంతులను బలహీనులుగా చేస్తాడు. చీకట్లోని లోతైన విషయాలను ఆయన బయలుపరుస్తాడు. మరణాంధకారములోకి వెలుగు రప్పిస్తాడు. ఆయన ప్రజలను వృద్ధిపరుస్తాడు. అదే సమయంలో నాశనం చేస్తాడు. వాళ్ళ పొలిమేరలను విశాలపరుస్తాడు. వాళ్లను ఖైదీలుగా కూడా తీసుకుపోతాడు. లోకములోని ప్రజల పాలకుల జ్ఞానాన్ని ఆయన వ్యర్థం చేస్తాడు. వాళ్ళు దారి తెన్నూ లేని ఎడారి ప్రాంతంలో సంచరించేలా చేస్తాడు. వాళ్ళు వెలుగు లేనివారే చీకటిలో తడుముకుంటారు. మత్తులో ఉన్నవాడు తూలిపడినట్టు ఆయన వాళ్లను తూలిపోయేలా చేస్తాడు. యోబు 13వ అధ్యాయము. ఇదిగో వినండి, నా కళ్ళకు ఇదంతా కనబడింది, నా చెవులకు అంతా వినబడింది. మీకు తెలిసిన విషయాలన్నీ నాకు కూడా తెలుసు. నాకున్న జ్ఞానం కంటే మీకున్న జ్ఞానం ఎక్కువేమీ కాదు. నేను సర్వశక్తుడైన దేవునితోనే మాట్లాడాలని చూస్తున్నాను. ఆయనతోనే నేను వాదిస్తాను. మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకు పనికిరాని వైద్యుల వంటివారు. మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది, అదే మీకు ఉత్తమం. దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి. మీరు దేవుని పక్షంగా నిలబడి అన్యాయంగా వాదించవచ్చా? ఆయన తరపున వంచన మాటలు పలకవచ్చా? ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా? ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమకరమా? ఒకడు ఇతరులను మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేస్తారా? మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని గద్దిస్తాడు. ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా? మీరు చెప్పే గద్దింపు మాటలు బూడిదలాంటి సామెతలు, మీరు చేస్తున్న వాదాలు మట్టి గోడల వంటివి. నా జోలికి రాకుండా మౌనంగా ఉండండి. నేను చెప్పేది వినండి. నాకు ఏమి జరగాలని ఉందో అదే జరుగుగాక. నా ప్రాణాన్ని నేనే ఎరగా ఎందుకు చేసుకోవాలి? నా ప్రాణానికి తెగించి మాట్లాడతాను. వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆయన సమక్షంలో నా న్యాయ ప్రవర్తనను రుజువుపరుచుకుంటాను. దీనివల్ల నాకు విడుదల చేకూరుతుంది. భక్తిహీనుడు ఆయన సమక్షంలో నిలవడానికి సాహసం చెయ్యడు. నా సాక్ష్యం జాగ్రత్తగా వినండి. నేను చేసే ప్రమాణాలు మీ చెవుల్లో మారుమ్రోగనియ్యండి. ఆలోచించండి, నేను నా వివాదాన్ని చక్కబరుచుకున్నాను. నేను నిర్దోషిగా తీర్చబడతానని నాకు తెలుసు. నాతో వాదం పెట్టుకుని గెలవగలిగేవాడు ఎవరు? ఎవరైనా ఎదుటికి వస్తే నేను నోరు మూసుకుని ప్రాణం విడిచిపెడతాను. దేవా, ఈ రెండు విషయాలు నా పక్షంగా జరిగించు. అప్పుడు నేను దాక్కోకుండా నీ ఎదుట కనబడతాను. నీ బలమైన చెయ్యి నా మీద నుండి తొలగించు. నీ భయం వల్ల నేను బెదిరిపోయేలా చెయ్యకు. అప్పుడు నువ్వు పిలిస్తే నేను పలుకుతాను, లేదా నేను పిలుస్తాను, నాకు జవాబు చెప్పు. నేను చేసిన దోషాలు ఎన్ని? నేను చేసిన పాపాలు ఎన్ని? నా అపరాధాలు, నా పాపాలు నాకు తెలియబరచు. నీ ముఖాన్ని నాకు చాటు చేసుకుంటున్నావెందుకు? నన్నెందుకు నీ శత్రువుగా భావిస్తున్నావు? అటూ ఇటూ కొట్టుకుపోయే ఆకులాంటి నన్ను భయపెడతావా? ఎండిపోయిన చెత్త వెంటబడతావా? నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించావు. నేను చిన్నతనంలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేశావు. నా కాళ్లకు బొండా వేసి బిగించావు. నా నడవడి అంతా నువ్వు కనిపెడుతున్నావు. నా అడుగులకు నువ్వే గిరిగీశావు. కుళ్ళిపోయిన శవంలాగా ఉన్నవాడి చుట్టూ, చిమ్మెటలు తినివేసిన గుడ్డ పేలికల్లాంటి వాడి చుట్టూ గిరిగీసి కాపు కాస్తున్నావు. యోబు 14వ అధ్యాయము. స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజుల పాటు జీవిస్తాడు. అతడు తన జీవితకాలమంతా కష్టాలు అనుభవిస్తాడు. అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు. అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా? అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైన వాడు పుట్టగలిగితే ఎంత మేలు! కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు. మనిషి ఎంతకాలం బ్రతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు. అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలి పనివాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు. చెట్టును నరికివేస్తే అది తిరిగి చిగురు వేస్తుందని, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయని ఆశాభావం ఉంటుంది. నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్ళిపోయి దాని మొదలు మట్టిలో చీకుపోతూ ఉంటుంది. అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది, లేత మొక్కలాగా కొత్తగా కొమ్మలు కాస్తుంది. అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు? సముద్రంలో నీళ్లు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్లు ఎలా ఆవిరైపోతాయో, అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు. ఆకాశం అంతరించిపోయేదాకా వాళ్ళు మేల్కోరు, ఎవరూ వారిని నిద్రలేపలేరు. నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు! నా మీద నీ కోపం చల్లారేదాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది! నాకు కొంతకాలం గడువు పెట్టి ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? అలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగేదాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడు నువ్వు పిలుస్తావు, నేను నీతో మాట్లాడతాను. నీ చేతి పనిని చూసి నువ్వు ఇష్టపడతావు. అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి. నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు. కూలిపోయిన పర్వతాలు ముక్కలైపోయి నేలమట్టం అవుతాయి. కొండలు వాటి స్థానం తప్పి పడిపోతాయి. నీళ్లు రాళ్లను అరగదీస్తాయి. నీటి ప్రవాహం భూమిపై మట్టి కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ విధంగా నువ్వు మనిషి ఆశలను భగ్నం చేశావు. నువ్వు మనుషులను ఎప్పటికీ అణిచివేస్తున్నావు గనుక వారు అంతరించిపోతారు. నువ్వు వాళ్ళ ముఖాలను చావు ముఖాలుగా మార్చివేసి వాళ్ళను వెళ్ళగొట్టావు. ఒకవేళ వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతి చెందినా అది వారికి తెలియదు. ఒకవేళ అణిగిపోయి దీనస్థితి అనుభవించినా వాళ్ళు అది గ్రహించలేరు. తమ సొంత శరీరాల్లోనే బాధ మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు. తమకు తామే ఎక్కువగా దుఃఖపడతారు. యోబు 15వ అధ్యాయము. ఎలీఫజు. అప్పుడు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబు ఇచ్చాడు. జ్ఞానం గలవాడు గాలితో తన కడుపు నింపుకుని తెలివి తక్కువతనంగా వ్యర్థమైన మాటలు మాట్లాడడం మంచిదేనా? వ్యర్థమైన పదాలు పలకడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేని మాటలతో వాదించడం ఎందుకు? అలాంటి మాటలతో నీకున్న భయభక్తులను హీనపరుస్తున్నావు. నీ దేవుని ధ్యానాన్ని ఆటంకపరుస్తున్నావు. నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ పాపాలు బయటపడుతున్నాయి. కపటంగా మాట్లాడాలని నువ్వు చూస్తున్నావు. నేను కాదు, నీ మాటలే నువ్వు నేరం చేశావని ప్రకటిస్తున్నాయి. నీకు వ్యతిరేకంగా నీ పెదవులే సాక్ష్యం పలుకుతున్నాయి. మనిషిగా పుట్టిన వాళ్ళల్లో మొదటివాడివి నువ్వే అనుకుంటున్నావా? కొండలకన్నా నువ్వు ముందుగా ఉన్నావా? నువ్వేమైనా దేవుని సమాలోచన సభలో సభ్యుడివా? నువ్వొక్కడివే జ్ఞానం గలవాడివా? మాకు తెలియని విషయాలు నీకేం తెలుసు? మేము గ్రహించలేని విషయాలు నువ్వేం గ్రహించావు? మాలో తలనెరిసిన వృద్ధులు అనేకమంది ఉన్నారు. వాళ్ళు నీ తండ్రి కంటే చాలా పెద్దవాళ్ళు. దేవుడిచ్చిన ఓదార్పు నీకు తేలికగా అనిపిస్తుందా? ఆయన నీతో పలికిన మృదువైన మాటలు నీకు మనసులోకి ఎక్కడం లేదా? నీ హృదయం ఎందుకు కృంగిపోయింది? నీ కళ్ళు ఎందుకలా ఎర్రబడ్డాయి? దేవునిపై నీకెందుకు కోపం వస్తుంది? నీ నోటి వెంట అలాంటి మాట ఎందుకు వెలువడుతున్నాయి? కళంకం లేనివాడు అనిపించుకోవడానికి మనిషి ఎంతటివాడు? స్త్రీకి పుట్టినవాడు పవిత్రుడిగా ఎలా ఎంచబడతాడు? ఆలోచించు, దేవుడు తన పవిత్ర దూతలను కూడా నమ్మడు. ఆకాశ విశాలాలు ఆయన దృష్టికి పవిత్రం కావు. అలా ఉండగా మనుషులు మరింత దుర్మార్గులు. వాళ్ళు నీచులు, దుష్టకార్యాలు చేసేవాళ్ళు. అన్యాయాన్ని నీళ్లు తాగినట్టు తాగేవాళ్ళు. నేను చెప్పేది విను. నేను నీకు సంగతులు చెబుతాను. నా అనుభవాలను నీకు వివరిస్తాను. జ్ఞానులు తమ పూర్వీకుల ద్వారా నేర్చుకుని ఏమీ దాచుకోకుండా చెప్పిన ఉపదేశాలు నీకు చెబుతాను. జ్ఞానులకే ఆ దేశం వారసత్వంగా ఇవ్వబడింది. అన్యజనులు ఎవ్వరూ ఆ దేశంలో లేరు. ఆ జ్ఞానులు బోధించినది నీకు తెలియజేస్తాను. దుర్మార్గుడు తాను బ్రతికినంతకాలం వేదనలు అనుభవిస్తాడు. దుర్మార్గం చేసేవాళ్లకు నియమించిన సంవత్సరాలన్నిటిలో బాధలు తప్పవు. అతడి చెవుల్లో భయంకరమైన శబ్దాలు మారుమ్రోగుతాయి. అతడు క్షేమంగా ఉన్న సమయంలో కీడు చేసేవాడు అతని మీద పడతాడు. చీకటిలో నుండి తాను తిరిగి రాగలనన్న నమ్మకం అతనికి ఉండదు. వాడు కత్తివాతకు గురి అవుతాడు. ఆహారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటూ దానికోసం తిరుగుతూ ఉంటాడు. చీకటి రోజులు దాపురించాయని వాడికి తెలుసు. యుద్ధం చెయ్యడానికి సన్నద్ధుడై వచ్చిన రాజు శత్రువుని పట్టుకుని బంధించినట్టు బాధ వేదన అతన్ని పట్టుకుని భయకంపితుణ్ణి చేస్తాయి. వాడు దేవునికి విరోధంగా చెయ్యి చాపుతున్నాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడుతున్నాడు. మెడవంచని వైఖరితో మూర్ఖత్వంగా తన దిట్టమైన డాలుతో ఆయన మీదికి దండెత్తుతాడు. అతని ముఖమంతా కొవ్వు పేరుకుపోయింది. నడుం చుట్టూ కొవ్వు పెరిగిపోయింది. అలాంటివాడు పాడైపోయిన పట్టణాల్లో నివసిస్తాడు. ఎవ్వరూ నివసించలేని ఇళ్లల్లో, శిథిలం కాబోతున్న ఇళ్లల్లో నివసిస్తాడు. కాబట్టి వాడు ఎప్పటికీ భాగ్యవంతుడు కాలేకపోతాడు. అతడి ధనం నిలబడదు. అతడి పంటల పైరు బరివెక్కి నేలను తాకేలా కిందకు వంగదు. అతడు చీకటి నుండి తప్పించుకోలేడు. అగ్నిజ్వాలలు వాడి లేత కొమ్మలను దహించి వేస్తాయి. దేవుని నోటి నుండి వచ్చిన ఊపిరివాణ్ణి నాశనం చేస్తుంది. వాడు వ్యర్థమైన వాటిని నమ్ముకోకుండా ఉండుగాక. వాడు మోసపోయినవాడు. వాడికి దక్కే ప్రతిఫలం శూన్యం. వాడి ఆయుష్షు తీరకముందే ముసలివాడు అయిపోతాడు. వాడు ఎండిపోయిన కొమ్మలాగా వాడిపోతాడు. పిందెలు రాలిపోయిన ద్రాక్ష చెట్టులాగా, పువ్వులు రాలిపోయిన ఒలీవా చెట్టులాగా ఆయన వారిని చేస్తాడు. దైవభక్తలేని భక్తిహీనుల కుటుంబాలు నిర్జీవంగా మారుతాయి. లంచగుండుల నివాసాలు అగ్నికి ఆహుతి అవుతాయి. వాళ్ళ కడుపులో ఉన్న కపటాన్ని వాళ్ళు బయటకు వెళ్ళగక్కుతారు. వాళ్ళ అంతరంగములో వంచన నివసిస్తుంది. యోబు 16వ అధ్యాయము. యోబు జవాబు. అందుకు యోబు ఇలా జవాబు ఇచ్చాడు. ఇలాంటి మాటలు నేను అనేకం విన్నాను. మీరంతా ఆదరించడానికి కాదు, బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు. నువ్వు చెబుతున్న గాలి మాటలు చాలిస్తావా? నాకిలా జవాబివ్వడానికి నీకేం బాధ కలిగింది? నా దుస్థితి మీకు పట్టి ఉంటే నేను కూడా మీలాగా మాట్లాడేవాణ్ణి. మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తూ నా తల ఆడిస్తూ మీ వైపు చూసేవాణ్ణి. అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచేవాణ్ణి. నా ఆదరణ వాక్కులతో మిమ్మల్ని బలపరిచేవాణ్ణి. ఇప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడినా దుఃఖం తీరదు. అలాగని మౌనంగా ఉన్నా నాకెలాంటి ఉపశమనం కలగదు. దేవుడు నాకు ఆయాసం కలిగజేశాడు. దేవా, నా బంధువర్గమంతటినీ నువ్వు నాశనం చేశావు. నా శరీరమంతా బక్కచిక్కిపోయింది. క్షీణించిపోయి మడతలు పడిన నా చర్మం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది. ఆయన కళ్ళు నా మీద కోపంతో ఎర్రబడ్డాయి. నన్ను చూసి పళ్ళు కొరుకుతూ నా మీద పడి నాతో యుద్ధం చేశాడు. మనుషులు నన్ను ఎత్తి పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తిట్లు నాకు చెంపపెట్టులాంటివి. వాళ్ళంతా ఏకమై నాకు వ్యతిరేకంగా సమకూడుతున్నారు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. భక్తిహీనుల ఆధీనములో నన్ను బంధించి ఉంచాడు. నేను మౌనంగా ఉండిపోయాను. ఆయన నన్ను ముక్కలు ముక్కలు చేశాడు. నా మెడ పట్టుకుని విదిలించి నన్ను చిందరవందర చేశాడు. నన్ను గురిగా చేసుకుని వేధిస్తున్నాడు. ఆయన వేసే బాణాలు నా దేహమంతా గుచ్చుకుంటున్నాయి. ఆయన నా మూత్రపిండాలను పొడిచివేశాడు. జాలి దయా లేకుండా నన్ను వేధిస్తున్నాడు. నాలోని పైత్యరసాన్ని నేలపై కక్కించాడు. దెబ్బ మీద దెబ్బ వేసి నన్ను విరగగొడుతున్నాడు. యుద్ధవీరుని వలె పరిగెత్తుకుంటూ వచ్చి నా మీద పడ్డాడు. నా చర్మానికి గోనిపట్ట కప్పుకుని కూర్చున్నాను. నా దేహమంతా బూడిద పోసుకుని మురికి చేసుకున్నాను. నేను ఎవరికీ కీడు తలపెట్టలేదు. నేను చేసే ప్రార్థన పరిశుద్ధం. ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడిపోయింది. నా కంటి రెప్పల మీద మరణాంధకారం తేలియాడుతున్నది. భూమి ఒలుకుతున్న నా రక్తాన్ని కనబడనీయి. నేను పెడుతున్న మొరలు ఎప్పుడూ వినిపిస్తూ ఉండాలి. ఇప్పటికీ నా తరుపు సాక్షి పరలోకంలో ఉన్నాడు. నా పక్షంగా వాదించేవాడు ఆయన సమక్షంలో ఉన్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి. ఒక వ్యక్తి తన స్నేహితుని కోసం బ్రతిమలాడినట్టు నా కోసం దేవుణ్ణి వేడుకునే ఒక మనిషి నాకు కావాలి. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత నేను తిరిగి రాని దారిలో వెళ్ళిపోతాను. యోబు 17వ అధ్యాయం. నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది, నేను బ్రతికే రోజులు ముగిసిపోయాయి. నా కోసం సమాధి సిద్ధంగా ఉంది, ఎగతాళి చేసేవాళ్ళు నా చుట్టూ చేరారు, నా సమక్షంలోనే వాళ్ళు వివాదాలు రేకెత్తిస్తున్నారు. దేవా, దయచేసి నువ్వే నాకు పూచీకత్తు ఉంటానని మాట ఇవ్వు. నువ్వు కాక ఇంకెవరూ నాకు జామీనుగా ఉంటారు? నువ్వు వాళ్ళ హృదయాలను మూసివేసి జ్ఞానహీనులుగా చేశావు, కనుక వాళ్ళు ఎలాంటి ఘనత పొందరు. దోపిడీ సొమ్ము కోసం తన స్నేహితులను నిందించేవాడి పిల్లల కళ్ళు మసకబారుతాయి. ఆయన నన్ను మనుషులందరికీ ఒక సామెతలాగా నిలబెట్టాడు. నలుగురు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు. అధికమైన శోకం వల్ల నా కంటి చూపు మందగించింది, నా అవయవాలన్నీ నీడలాగా మారిపోయాయి. యథార్థవంతులు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు, నిజాయితీపరులు భక్తిహీనుల స్థితిని చూసి కలవరం చెందుతారు. అయితే నీతిమంతులు తమ మార్గాన్ని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతారు, నిరపరాధులు అంతకంతకు వృద్ధి చెందుతారు. అప్పుడు మీరంతా మరోసారి నా దగ్గరికి రండి, మీలో ఒక్క జ్ఞాని కూడా నాకు కనిపించడు. నా రోజులు ముగిసిపోయాయి, నా తలంపులు వ్యర్థమైపోయాయి, నా హృదయంలోని కోరికలు భగ్నం అయ్యాయి. రాత్రి సమయాన్ని పగలు అని, చీకటి కమ్మినప్పుడు అది వెలుగు అని వాళ్ళు వాదిస్తారు. నాకు ఆశ ఏదైనా ఉన్నట్టయితే అది మృత్యులోకం. నాకు ఇల్లు కావాలని, చీకటిలో నా పడక సిద్ధం చేసుకోవాలని, గొయ్యను చూసి నువ్వే నాకు తండ్రివి అని, పురుగును చూసి నువ్వే నాకు తల్లివి చెల్లివి అని వాటితో చెప్పాలని ఉంది. అలాంటప్పుడు నాకు నిరీక్షణకు ఆధారం ఏమిటి? దాన్ని ఎవరు కనుగొనగలరు? అది నాతో పాటు మృత్యులోకం అడ్డకమ్ముల దగ్గరికి దిగిపోతుందా? నాతో కలిసి మట్టిలో కలిసిపోతుందా? యోబు 18వ అధ్యాయము. బిల్దదు. అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబిచ్చాడు, ఎంతసేపు మాటలు వెతుక్కుంటూ నన్ను చిక్కుల్లో పడేయాలని చూస్తావు? నువ్వు ఆలోచించుకో, తరువాత నేను మాట్లాడతాను. నువ్వెందుకు మమ్మల్ని మూర్ఖులుగా పశువులుగా ఎంచుతున్నావు? అమితమైన కోపంతో నిన్ను నువ్వే చీల్చుకుంటున్నావు. నీకోసం భూమి అంతా పాడైపోవాలా? నువ్వు కోరుకున్నావని కొండ తన స్థానం మార్చుకుంటుందా? భక్తిహీనుల దీపం తప్పక ఆరిపోతుంది, వాళ్ళ ఇళ్లల్లో దీపాలు వెలగకుండా పోతాయి, వాళ్ళ నివాసాల్లో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది, వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది, వాళ్ళ బలమైన అడుగుల మార్గం తప్పుతాయి, వాళ్ళ సొంత ఆలోచనలు పతనానికి నడిపిస్తాయి. వాళ్ళు బోనుల్లోకి నడుస్తూ వెళ్లేవాళ్ళు, వాళ్ళ పాదాలు వాళ్లను వలలో పడేలా నడిపిస్తాయి, వాళ్ళ మడిమెలు బోనులో ఇరుక్కుంటాయి, వాళ్ళు ఉచ్చులో చిక్కుకుంటారు. వాళ్ళ కోసం ఉరి నేలపై సిద్ధంగా ఉంది, వాళ్లను పట్టుకోవడానికి దారిలో ఉచ్చు బిగించి ఉంది. అన్ని వైపుల నుండి భయం కలిగించే విషయాలు వాళ్లను చుట్టుముడతాయి, భయాలు అన్ని వైపులకు వాళ్లను వెంటాడి తరుముతాయి. వాళ్ల బలం క్షీణించిపోతుంది, వాళ్లను కూల్చడానికి సిద్ధంగా ఆపద ఉంటుంది, అది వాళ్ల అవయవాలను తినివేస్తుంది, మరణకరమైన రోగం వాళ్ల శరీరాన్ని క్షీణింపజేస్తుంది. వాళ్ళు నిర్భయంగా తమ గుడారాల్లో ఉన్నప్పుడు వారిని బయటకు ఈడ్చివేస్తారు, వారిని క్రూరుడైన రాజు దగ్గరికి బందీలుగా కొనిపోతారు. వాళ్లకు సంబంధములేని ఇతరులు వాళ్ళ గుడారాల్లో కాపురం ఉంటారు, వాళ్ళ నివాస స్థలాల మీద గంధకం చల్లడం జరుగుతుంది, వాళ్ళ వేళ్ళు కింద ఉన్నవి కిందనే ఎండిపోతాయి, పైన ఉన్న వాళ్ళ కొమ్మలు నరకబడతాయి, భూమి మీద వాళ్ళ ఆనవాలు తుడిచిపెట్టుకుపోతాయి, భూతలంపై వాళ్లను జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, వాళ్లను వెలుగులో నుండి చీకటిలోకి తోలివేస్తారు, భూమిపై లేకుండా వాళ్లను తరుముతారు, వాళ్లకు కొడుకులు మనవలు ఎవ్వరూ మిగలరు, వాళ్ళ ఇంట సజీవంగా ఉండేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. వాళ్లకు పట్టిన దుర్గతిని చూసి తరువాత వచ్చిన పశ్చిమ దేశస్థులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్నవాళ్ళు భయభ్రాంతులకు లోనవుతారు. భక్తిహీనుల నివాసాలకు, దేవుణ్ణి ఎరగని ప్రజల స్థలాలకు ఇలాంటి గతి తప్పకుండా పడుతుంది. యోబు 19వ అధ్యాయము. యోబు జవాబు. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: మీరు నన్ను ఇలా ఎంతకాలం బాధ పెడతారు? ఎంతకాలం మాటలతో నన్ను నలగగొడతారు? 10 సార్లు మీరు నన్ను నిందించారు, సిగ్గు లేకుండా నన్ను బాధిస్తూ ఉన్నారు. నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదకే వస్తుంది గదా. మిమ్మల్ని మీరే గొప్ప చేసుకుంటున్నారా? నా మీద నేరం రుజువు చెయ్యాలని చూస్తున్నారా? అయితే వినండి, దేవుడు నా పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. ఆయన తన వలలో నన్ను చిక్కించుకున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకోండి. నాకు అపకారం జరుగుతున్నదని నేను ఎంతగా మొరపెట్టినా ఎవ్వరూ నా మొర ఆలకించడం లేదు. సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను, కాని నాకు న్యాయం జరగడం లేదు. ఆయన నా మార్గం చుట్టూ నేను దాటలేని కంచె వేశాడు. నా దారులన్నీ చీకటిమయం చేశాడు. ఆయన నా గౌరవ మర్యాదలను హీనంగా ఎంచాడు. నా తల మీద నుండి నా కిరీటం తొలగించాడు. అన్ని వైపుల నుండి ఆయన నన్ను దెబ్బతీశాడు. నేను పతనం అయ్యాను. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా ఆశాభావాన్ని పెళ్లగించాడు. ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది. నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు. ఆయన సేనలు కూడివచ్చి నా గుడారం చుట్టూ మాటు వేశారు. నా చుట్టూ ముట్టడి దిబ్బలు వేశారు. ఆయన నా బంధువర్గమంతా దూరమయ్యేలా చేశాడు. నా స్నేహితులు పూర్తిగా పరాయివాళ్ళు అయ్యారు. నా బంధువులు నన్ను పరామర్శించడం లేదు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు. నా ఇంటి దాసదాసీలు నన్ను పరాయివాణ్ణిగా చూస్తారు. నేను వాళ్ళ దృష్టిలో ఒక విదేశీయుడు వలె ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను వాణ్ణి ప్రాధేయపడవలసి వచ్చింది. నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది. నా ఉనికి అంటేనే నా సొంత తోబుట్టువులకు ద్వేషం, చిన్నపిల్లలకు కూడా నేనంటే అసహ్యం. నేను కనబడితే వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు. నా ప్రాణ స్నేహితులందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. నేను ఇష్టపడిన వాళ్ళు నాకు శత్రువులయ్యారు. నా ఎముకలు నా చర్మానికి మాంసానికి అంటుకుపోయాయి. నా దంతాల చిగుళ్ల పైచర్మం మాత్రమే మిగిలి ఉంది. నా మీద జాలిపడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా, నా మీద జాలి చూపండి. నా శరీర మాంసం పూర్తిగా నాశనం అయ్యింది. ఇది చాలదన్నట్టు, దేవుడు నన్ను హింసిస్తున్నట్టు మీరు కూడా నన్నెందుకు వేధిస్తున్నారు? నా మాటలన్నీ ఒక పుస్తకములో రాసిపెట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను. నా మాటలు నిరంతరం నిలిచి ఉండేలా శిలాక్షరాలై ఇనుప గంటలతో చెక్కబడి సీసం కరిగించి పోసి ఉంటే ఎంత బాగుంటుంది. నా విమోచకుడు శాశ్వతంగా ఉండేవాడని, అంతములో ఆయన నా పక్షంగా నిలబడతాడని నాకు తెలుసు. ఈ విధంగా నా చర్మం చీకి చీలికలైపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను. మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి. దీనంతటికీ మూల కారణం నాలోనే ఉన్నదన్న తప్పు భావంతో మీరు నన్ను ఎలా హింసిద్దామా అనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే ఖడ్గం దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉంటుందని మీరు తెలుసుకుంటారు. యోబు 20వ అధ్యాయము. జోఫరు. అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు చెప్పాడు: నువ్వు అలా చేసినందువల్ల నాలో కలిగిన ఆతృత నీకు తగిన జవాబు చెప్పాలని తొందర చేస్తున్నది. నన్ను అవమానపరిచే నింద నీ నుండి వినవలసి వచ్చింది. గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురిగొల్పుతున్నది. ఆదిలో మనుషులు భూమి మీద నివసించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా? దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వతం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రమే ఉండేది. వాళ్ళ గొప్పదనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకుని తిరగవచ్చు. అయితే వాళ్ళ మలంలాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు వాళ్ళంతా ఏమయ్యారు అని అడుగుతారు. కలలాగా వాళ్ళు కరిగిపోయి మళ్ళీ కనబడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదిరిపోతారు. వాళ్ళను చూసిన కళ్ళు ఇకపై వాళ్ళను చూడవు. అతని నివాసం అతన్నిక చూడదు. వాళ్ళ సంతతి వాళ్ళు కనికరించమని దరిద్రులను వేడుకుంటారు. వారి చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చివేస్తారు. వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్లతో కలిసి మట్టిలో నిద్రిస్తుంది. చెడుతనం వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. వాళ్ళ నాలుకల కింద దాన్ని దాచి ఉంచారు. దాన్ని జాగ్రత్త చేసుకుని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు. అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపా విషంగా మారుతుంది. వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడే వాళ్ళ కడుపులో నుండి కక్కివేసేలా చేస్తాడు. వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కోరలు వాళ్ళను చంపివేస్తాయి. తేనెధారలు వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు. వాళ్ళు సంపాదించిన ఆస్తి మేరకు కష్టాలు పెరుగుతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా అనుభవించకుండానే తిరిగి అప్పగిస్తారు. వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టిన వాళ్ళు. తమవి కాని ఇళ్లను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్లను కట్టి పూర్తి చేయరు. వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒక దానితోనైనా తమను తాము కాపాడుకోలేరు. వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అందువల్ల వాళ్ళ క్షేమస్థితి నిలబడదు. వాళ్ళు మితిలేని సంపాదన కలిగి ఉన్న రోజుల్లో ఇబ్బందులకు గురవుతారు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళపై దాడి చేస్తారు. వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురిస్తుంది. ఇనుప ఆయుధము నుండి తప్పించుకునేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహంలోకి దూసుకుపోతుంది. ఆ బాణం వాళ్ళ దేహాలను చీల్చివేసి శరీరము నుండి బయటకు వస్తుంది. దాన్ని బయటకు తీసినప్పుడు కాలేయం తుత్తునియలు అవుతుంది. మరణ భయం వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళ ధన సంపదలు చీకటిమయం అవుతాయి. ఎవ్వరూ రాజేయకుండానే అగ్ని లేచి వాళ్లను మింగివేస్తుంది. వాళ్ళ గుడారాల్లో మిగిలిన దాన్ని అది కాల్చివేస్తుంది. వాళ్ళ దోషాలకు ఆకాశం సాక్షిగా నిలబడుతుంది. భూమి వారిపై తిరగబడుతుంది. వాళ్ళ ఇళ్లకు చేరిన సంపాదన కనబడకుండా పోతుంది. దేవుని ఉగ్రత దినాన అదంతా నాశనమవుతుంది. దేవుని దగ్గర నుంచి దుష్టులైన మనుషులకు ప్రాప్తించేది ఇదే. దేవుడు వాళ్లకు నియమించే వారసత్వం ఇదే. యోబు 21వ అధ్యాయము. యోబు స్నేహితులతో విభేదించడం. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: మీరు నా మాటలు శ్రద్ధగా వినండి. నా మాటలు విని నన్ను ఆదరించకపోయినా సరే నా మాటలు వింటే చాలు. నాకు అనుమతి ఇస్తే నేను మాట్లాడతాను. నా మాటలు విన్న తరువాత మీరు నన్ను ఎగతాళి చేస్తారేమో. నేను మనుషులకు విన్నపం చేయడం లేదు. నేనెందుకు ఆతృత చెందకూడదు? మీ నోళ్లపై చేతులు ఉంచుకుని నన్ను పరిశీలించి చూసి ఆశ్చర్యపడండి. ఈ విషయాలను గురించి తలంచుకుంటే నాకేమీ తోచడం లేదు. నా శరీరమంతా వణికిపోతుంది. భక్తిహీనులు ఇంకా ఎలా బతికి ఉన్నారు? వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నా ఇంకా బలంగా ఉంటున్నారెందుకు? వాళ్ళు బతికి ఉండగానే వాళ్ళ సంతానం, వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ కుటుంబాలు చక్కబడుతున్నాయి. వాళ్ళ సంతానానికి ఎలాంటి ఆపదా కలగడం లేదు. వాళ్ళు క్షేమంగా ఉన్నారు. దేవుని కాపుదల వాళ్ళపై ఉంటుంది. వాళ్ళ పశువులు దాటితే తప్పకుండా చూలు కలుగుతుంది. ఆవులు తేలికగా ఈనుతున్నాయి. వాటి దూడలు పుట్టగానే చనిపోవడం లేదు. వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయటికి వస్తారు. వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తారు. వాళ్ళు తంబుర, తంతివాద్యం వాయిస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ సంతోషిస్తారు. వాళ్ళు సుఖంగా తమ రోజులు గడుపుతారు. అయితే ఒక క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. వాళ్ళు, నువ్వు మాకు అక్కరలేదు, నువ్వు బోధించే జ్ఞానయుక్తమైన సంగతులు మేం వినం అని దేవునితో చెబుతారు. మేము సేవించడానికి సర్వశక్తుడైన ఆయన ఎంతటివాడు, మేము ఆయనను వేడుకుంటే మాకు ఒరిగేదేమిటి అని వాళ్ళు అడుగుతారు. వారి ఎదుగుదల వాళ్ళ చేతుల్లో లేదు. భక్తిహీనుల తలంపులు నాకు దూరంగా ఉండుగాక. భక్తిహీనుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్ళ మీదకి విపత్తులు రావడం చాలా అరుదుగదా? ఆయన వాళ్లపై కోపం తెచ్చుకుని వాళ్లకు ఆపదలు కలిగించడం వాళ్లకు తుఫానుకు కొట్టుకుపోయే చెత్తలాగా గాలికి ఎగిరిపోయే పొట్టులాగా చేయడం తరచూ జరగదు గదా. వాళ్ల పాపాలన్నీ వాళ్ళ సంతానం మీద మోపడానికి ఆయన వాటిని దాచి ఉండవచ్చు అని మీరు అంటున్నారు. పాపం చేసిన వాళ్లే వాటిని అనుభవించేలా ఆయన వారికే ప్రతిఫలమివ్వాలి. తమ నాశనాన్ని వాళ్ళు స్వయంగా చూడాలి. సర్వశక్తుడైన దేవుని కోపాగ్నిని వారు అనుభవించాలి. వాళ్ళ జీవితకాలం ముగిసిపోయి చనిపోయిన తరువాత ఇంటి విషయాల మీద వాళ్లకు శ్రద్ధ ఎలా ఉంటుంది? దేవునికి జ్ఞాన వివేకాలు నేర్పించేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన పరలోకంలో ఉండే నీతిమంతులకు తీర్పు తీర్చేవాడు గదా. ఒకడు సమస్త సుఖాలు అనుభవించి మంచి ఆరోగ్యం నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు. అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువు కలిగి ఉంటాయి. మరొకడు ఎన్నడూ సుఖసంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడే చనిపోతాడు. ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి. నాకు వ్యతిరేకంగా మీరు పన్నుతున్న కుట్రలు నాకు తెలుసు. మీ మనసులోని ఆలోచనలు నేను గ్రహించాను. ఉన్నత వంశస్థుల గృహాలు ఎక్కడ ఉన్నాయి? దుర్మార్గుల నివాసాలు ఎక్కడ ఉన్నాయి అని మీరు అడుగుతున్నారు గదా. దేశములో ప్రయాణాలు చేసే యాత్రికులను మీరు అడగలేకపోయారా? వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోయారా? ఆ విషయాలేమిటంటే, ఆపద కలిగిన రోజున దుర్మార్గులు తప్పించుకుంటారు. ఉగ్రత దిగి వచ్చే రోజున వాళ్ళు దాని నుండి పక్కకు తొలగించబడతారు. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్లకు ఎదురు నిలిచి మాట్లాడగలిగేది ఎవరు? వారు చేసిన పనులను బట్టి వారికి శిక్ష విధించేవాడు ఎవరు? వాళ్ళు చనిపోతే సమాధి అవుతారు. ఆ సమాధికి కాపలా ఉంటుంది. పల్లెంలో మట్టి పెంకులు వారికి సుఖం ఇస్తాయి. మనుషులంతా వాళ్లనే అనుసరిస్తారు. గతంలో లెక్కలేనంత మంది వాళ్లకు ముందు ఇలాగే చేశారు. మీరు చెప్పే జవాబులు నమ్మదగినవిగా లేవు. ఇలాంటి వ్యర్థమైన మాటలతో మీరు నన్నెలా ఓదార్చాలని చూస్తున్నారు? యోబు 22వ అధ్యాయము. ఎలీఫజు. అప్పుడు తేమానువాడు ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు: మానవ మాత్రులు దేవునికి ప్రయోజనకారులవుతారా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులు. నువ్వు నీతిమంతుడివై ఉండడం సర్వశక్తుడైన దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడివై ప్రవర్తించడం ఆయనకు లాభకరమా? ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నందువల్ల ఆయన నిన్ను గద్దిస్తాడా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడుతాడా? నీ చెడుతనం గొప్పది కాదా? నీ దోషాలు మితిలేనివి కావా? ఏమీ ఇవ్వకుండానే నీ సోదరుల దగ్గర నువ్వు తాకట్టు పెట్టుకున్నావు. వస్త్రహీనుల బట్టలు తీసుకున్నావు. దాహంతో సొమ్మసిల్లిన వారికి నీళ్ళియ్యలేదు. ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టలేదు. బాహుబలం గలవాడికే భూమి లభిస్తుంది. గొప్పవాడు అనిపించుకున్నవాడు దానిలో నివసిస్తాడు. వితంతవులను వట్టి చేతులతో పంపివేశావు. తండ్రి లేని వారి చేతులు విరగ్గొట్టావు. అందుకే బోనులు నిన్ను చుట్టుముడుతున్నాయి. అకస్మాత్తుగా కలిగే భీతి నిన్ను హడలగొడుతున్నది. నిన్ను చిక్కించుకున్న అంధకారాన్ని నువ్వు చూడడం లేదా? నిన్ను ముంచెత్తబోతున్న ప్రళయ జలాలను నువ్వు చూడడం లేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రాల ఔన్నత్యాన్ని చూడు. అవి ఎంత ఎత్తులో ఉన్నాయి! దేవుడికి ఏమి తెలుసు? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం కనుగొంటాడా? దట్టమైన మేఘాలు ఆయనకు అడ్డుగా ఉన్నాయి. ఆయన మనలను చూడలేడు. ఆకాశ గోపురంలో ఆయన తిరుగుతున్నాడు అని నీవనుకుంటావు. పూర్వకాలము నుండి దుష్టులు అనుసరించిన మార్గాన్ని నువ్వు అనుసరిస్తావా? తమ కాలం రాకముందే వారు హఠాత్తుగా నిర్మూలమైపోయారు. వారి పునాదులు నదీ ప్రవాహాల వలె కొట్టుకుపోయాయి. మా దగ్గర నుండి తొలగిపో అని దేవునితో అంటారు. సర్వశక్తుడు మాకు ఏమి చేస్తాడులే అంటారు. అయినా ఆయన మంచి పదార్థాలతో వారి ఇల్లు నింపాడు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరం అగుగాక. నీతిమంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. నిర్దోషులు వారిని హేళన చేస్తారు. మన విరోధులు నిశ్చయంగా నిర్మూలమైపోయారు. వారి సంపదను అగ్ని కాల్చివేసింది అంటారు. ఆయనతో సహవాసం చేస్తే నీకు శాంతి సమాధానాలు కలుగుతాయి. ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది. ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అవలంబించు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో. సర్వశక్తుని వైపు తిరిగి నీ నివాసాల్లో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. మట్టిలో నీ సిరి సంపదలను, సెలయేటి నీటిలో ఓఫేరు బంగారాన్ని పారవెయ్యి. అప్పుడు సర్వశక్తుడు నీకు సువర్ణంగానూ ప్రశస్తమైన వెండిగానూ ఉంటాడు. అప్పుడు సర్వశక్తునిలో నువ్వు ఆనందిస్తావు. దేవుని వైపు నీ ముఖం ఎత్తుతావు. నువ్వు ఆయనకు ప్రార్థన చెయ్యగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లిస్తావు. నువ్వు దేనినైనా ఆలోచన చేస్తే అది నీకు స్థిరపడుతుంది. నీ మార్గాలపై వెలుగు ప్రకాశిస్తుంది. దేవుడు గర్విష్ఠులను వంచుతాడు. కళ్ళు దించుకునే వారిని కాపాడతాడు. నిర్దోషి కాని వాడినైనా ఆయన విడిపిస్తాడు. అతడు నీ చేతుల శుద్ధి మూలంగా విడుదల పొందుతాడు. యోబు 23వ అధ్యాయము. యోబు జవాబు. అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు. నేటి వరకు నేను రోషంతో మొరపెడుతున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది. ఆయన నివాసస్థానం దగ్గరికి నేను చేరేలా ఆయనను ఎక్కడ కనుగొంటానో అది నాకు తెలిస్తే ఎంత బావున్ను. ఆయన సమక్షంలో నేను నా వాదన వినిపిస్తాను. వాదోపవాదాలతో నా నోరు నింపుకుంటాను. ఆయన నాకు జవాబుగా ఏమి పలుకుతాడో అది నేను తెలుసుకుంటాను. ఆయన నాతో పలికే మాటలను అర్థం చేసుకుంటాను. ఆయన తన అధిక బలంతో నాతో వ్యాజ్యమాడుతాడా? ఆయన అలా చెయ్యడు. నా మనవి ఆలకిస్తాడు. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడగలుగుతాడు. కాబట్టి నేను నా న్యాయాధిపతి ఇచ్చే శిక్ష శాశ్వతంగా తప్పించుకుంటాను. నేను తూర్పు దిశకు వెళ్ళినా ఆయన అక్కడ లేడు. పడమట దిశకు వెళ్ళినా ఆయన కనబడడం లేదు. ఆయన పనులు జరిగించే ఉత్తర దిశకు పోయినా ఆయన నాకు కానరావడం లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకున్నాడు. నేనాయనను చూడలేను. నేను నడిచే దారి ఆయనకు తెలుసు. ఆయన నన్ను పరీక్షించిన తర్వాత నేను బంగారంలాగా కనిపిస్తాను. నా పాదాలు ఆయన అడుగుజాడలను వదలకుండా నడిచాయి. నేను ఇటూ అటూ తొలగకుండా ఆయన మార్గం అనుసరించాను. ఆయన పెదవుల నుండి వచ్చే ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నాను. అయితే మార్పులేనివాడు. ఆయనను దారి మళ్లించగలవాడెవడు? ఆయన తనకు ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు. నా కోసం తాను సంకల్పించిన దాన్ని ఆయన నెరవేరుస్తాడు. అలాంటి పనులను ఆయన అసంఖ్యాకంగా జరిగిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నేను కలవరపడుతున్నాను. నేను ఆలోచించిన ప్రతిసారి ఆయనకు భయపడుతున్నాను. దేవుడు నా హృదయాన్ని కుంగజేశాడు. సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు. అంధకారం కమ్మినా గాఢాంధకారం నన్ను కమ్మినా నేను నాశనమైపోలేదు. యోబు 24వ అధ్యాయము. సర్వశక్తుడు దుష్టులను శిక్షించే నియామక కాలాలను ఎందుకు ఏర్పాటు చెయ్యడు? ఆయనను ఎరిగిన వారు ఆయన తీర్పు దినాలను ఎందుకు చూడడం లేదు? సరిహద్దు రాళ్లను తీసివేసేవారు ఉన్నారు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని తమ గడ్డి భూముల్లో వాటిని ఉంచుకుంటారు. వారు తండ్రి లేని వారి గాడిదను తోలేస్తారు. విధవరాలి ఎద్దును తాకట్టు పెట్టుకుంటారు. వారు అవసరంలో ఉన్నవారిని తమ దారుల్లో నుండి తప్పిస్తారు. దేశంలోని పేదలు వారి కంటపడకుండా దాక్కోవలసి వచ్చింది. అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్టు పేదలు బయలుదేరి ఆహారం కోసం వెతుకులాడుతారు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకుతుంది. పొలంలో వారు తమ కోసం గడ్డి కోసుకుంటారు. దుష్టుల ద్రాక్షతోటల్లో పరిగ ఏరుకుంటారు. బట్టలు లేక రాత్రి అంతా పడుకుని ఉంటారు. చలిలో కప్పుకోడానికి ఏమీ లేక అలా పడి ఉంటారు. పర్వతాల మీది జల్లులకు తడుస్తారు. ఆశ్రయం లేనందువల్ల బండను కౌగులించుకుంటారు. తండ్రి లేని పిల్లను తల్లి రొమ్ము నుండి లాగేసి వారు ఉన్నారు. వారు దరిద్రుల దగ్గర తాకట్టు పుచ్చుకుంటారు. దరిద్రులు కట్టుబట్టలు లేక తిరుగులాడుతారు. ఆకలితో ఇతరుల పనలను మోసుకుంటూ పోతారు. వారు తమ యజమానుల ప్రహారీ లోపల నూనె గానుగులు ఆడిస్తారు. ద్రాక్ష గానుగులను తొక్కుతూ తాము మాత్రం దాహంతో ఉంటారు. పట్టణంలో మనుషులు మూలుగుతూ ఉంటారు. క్షతగాత్రులు మొరపెడుతూ ఉంటారు. కాని దేవుడు వారి ప్రార్థనలు పట్టించుకోడు. ఈ దుష్టులు కొందరు వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు. వారు దాని మార్గాలను గుర్తించరు. దాని త్రోవలో నిలవరు. తెల్లవారే సమయంలో హంతకుడు బయలుదేరుతాడు. వాడు పేదలను అవసరంలో ఉన్నవారిని చంపుతాడు. రాత్రివేళ వాడు దొంగతనం చేస్తాడు. వ్యభిచారి ఏ కన్నైనా తనను చూడకూడదని తన ముఖానికి ముసుకు వేసుకుని సంధి చీకటి కోసం కనిపెడతాడు. దుర్మార్గులు చీకట్లో కన్నం వేస్తారు. పగలు దాక్కుంటారు. వారు వెలుగును చూడరు. ఉదయం వారి దృష్టిలో దట్టమైన అంధకారం. గాఢాంధకార భయాలు వారికి ఏమీ ఇబ్బందిగా అనిపించవు. వారు జలాల మీద తేలికగా కొట్టుకుపోతారు. వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్తం. ద్రాక్షతోటల దారిలో వారు ఇకపై నడవరు. అనావృష్టి మూలంగా, వేడిమి మూలంగా మంచు నీళ్లు ఆవిరైపోయేలా పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. వారిని కన్న గర్భమే వారిని మరిచిపోతుంది. పురుగు వారిని కమ్మగా తినివేస్తుంది. వారు మరి ఎన్నడూ జ్ఞాపకంలోకి రారు. చెట్టు విరిగి పడిపోయినట్టు దుర్మార్గులు పడిపోతారు. వారు గొడ్రాళ్లను దిగమింగుతారు. వితంతువులకు మేలు చేయరు. ఆయన తన బలం చేత బలవంతులను కాపాడుతున్నాడు. కొందరు ప్రాణంపై ఆశ వదులుకున్నా మళ్లీ బాగవుతారు. తమకు భద్రత ఉందిలే అని వారు అనుకునేలా ఆయన చేస్తాడు. దాన్ని బట్టి వారు సంతోషంగా ఉంటారు. కాని ఆయన కళ్ళు వారి మార్గాల మీద ఉన్నాయి. వారు ఘనత పొందినా కొంతసేపటికి లేకుండా పోతారు. వారు హీనస్థితిలోకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళలాగానే కొట్టుకుపోతారు. పక్వం అయిన వెన్నుల్లాగా వారిని కోసివేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా జరగకపోతే నేను అబద్ధికుడినని ఎవరు రుజువు చేస్తారు? నా మాటలు విలువలేనివని చూపించేది ఎవరు? యోబు 25వ అధ్యాయము. బిల్దదు. అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు. అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు. ఆయన సేనలను లెక్కింపసఖ్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా? మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయంగా పురుగులాంటి నరుడు అంతేకదా? యోబు 26వ అధ్యాయము. యోబు. అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు. శక్తి లేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు! బలం లేని చేతిని ఎంత బాగా రక్షించావు! జ్ఞానము లేని వాడికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పావు! సంగతిని ఎంత చక్కగా వివరించావు! నువ్వు ఎవరి ఎదుట మాటలు పలికావు? ఎవరి ఆత్మ నీలో నుండి బయలుదేరింది? బిల్దరు ఇలా అన్నాడు. జలాల కింద నివసించేవారు మృతులు నీడలు వణికిపోతారు. దేవుని దృష్టికి పాతాళం తెరిచి ఉంది. నాశనకూపం ఆయన ఎదుట బట్టబయలుగా ఉంది. ఉత్తర దిక్కున శూన్యమండలం మీద ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. శూన్యంపై భూమిని వేలాడదీశాడు. ఆయన తన కారు మేఘాల్లో నీళ్లను బంధించాడు. అయినా అవి పిగిలిపోవడం లేదు. దానిమీద మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని కప్పి ఉంచాడు. వెలుగు చీకటుల మధ్య సరిహద్దులు దాకా ఆయన జలాలకు హద్దు నియమించాడు. ఆయన గద్దించగా ఆకాశ విశాల స్తంభాలు ఆశ్చర్యపడి అదిరిపోతాయి. తన బలం వలన ఆయన సముద్రాన్ని రేపుతాడు, తన వివేకం వలన రాహాబును నలగగొడతాడు. ఆయన ఊపిరి వదలగా ఆకాశ విశాలాలకు అందం వస్తుంది. ఆయన హస్తం పారిపోతున్న మహా సర్పాన్ని పొడిచింది. ఇవి ఆయన కార్యాల్లో స్వల్పమైనవి. ఆయన్ను గూర్చి మనకు వినబడుతున్నది ఎంతో మెల్లనైన గుసగుస శబ్దంపాటిదే గదా. గర్జనలు చేసే ఆయన మహాబలం ఎంతో గ్రహించగలవాడెవడు? యోబు 27వ అధ్యాయము. యోబు తన స్నేహితులతో చివరి మాటలు. యోబు మాట్లాడడం మొదలుపెట్టి ఇలా అన్నాడు, నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు, నా ప్రాణాన్ని వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు. నా ప్రాణం నాలో ఉన్నంతకాలం, దేవుని ఊపిరి నా నాసిక రంధ్రాల్లో ఉన్నంత వరకు నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలకవు, నా నాలుక మోసం ఉచ్చరించదు. మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రమూ ఒప్పుకోను. మరణమయ్యేదాకా నేనెంత మాత్రము యథార్థతను వదిలిపెట్టను. నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. నాకు శత్రువులు దుష్టులుగా కనబడతారు గాక, నన్నెదిరించేవారు నీతిలేనివారుగా కనబడతారు గాక. దేవుడు అతన్ని కొట్టివేసేటప్పుడు, వాడి ప్రాణం తీసేటప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది? వాడికి బాధ కలిగేటప్పుడు దేవుడు వాడి మొర్ర వింటాడా? వాడు సర్వశక్తుడిలో ఆనందిస్తాడా? వాడు అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేస్తాడా? దేవుని హస్తాన్ని గుచ్చి నేను మీకు ఉపదేశిస్తాను. సర్వశక్తుడు చేసే క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడూ దాన్ని చూశాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని తలపోస్తూ ఉంటారు? దేవుని వలన భక్తిహీనులకు దక్కే భాగం ఇదే. బాధించేవారు సర్వశక్తుని వలన పొందే ఆస్తి ఇదే. వారి పిల్లలు సంఖ్యలో విస్తరిస్తే అది కత్తివాత కూలడానికే గదా. వారి సంతానానికి చాలినంత ఆహారం దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు మూలంగా చచ్చి సమాధి అవుతారు. వారి వితంతువులు వారి విషయం రోదనం చెయ్యరు. ధూళి అంత విస్తారంగా వారు వెండిని పోగు చేసినా, బంకమట్టి అంత విస్తారంగా వస్త్రాలు సిద్ధం చేసుకున్నా, వారు అలా సిద్ధపరచుకుంటారే గాని నీతిమంతులు వాటిని కట్టుకుంటారు. నిరపరాధులు ఆ వెండిని పంచుకుంటారు. వారు పురుగుల గోళ్ళ వంటి ఇల్లు కట్టుకుంటారు. కావలివాడు కట్టుకునే గుడిసెలాంటి ఇల్లు వారు కట్టుకుంటారు. అతడు ధనికుడిగా పడుకుంటాడు గాని అది కొనసాగదు. అతడు కళ్ళు తెరవగానే మొత్తం పోతుంది. భయాలు జలప్రవాహంలాగా వారిని తరిమి పట్టుకుంటాయి. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకుపోతుంది. తూర్పుగాలి అతన్ని ఎగరగొడుతుంది. వాడు ఇక ఉండడు. అది అతని స్థలములో నుండి అతన్ని ఊడ్చివేస్తుంది. ఆగకుండా తూర్పుగాలి అతని మీద విసిరికొడుతుంది. వాడు దాని చేతిలో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది వాణ్ణి చూసి హేళనగా చప్పట్లు కొడుతుంది. వాడున్న చోటు నుండి వాణ్ణి ఈసడింపుగా తోలివేస్తుంది. యోబు 28వ అధ్యాయము. వెండికి గని ఉంది, బంగారం పుటం వేసే స్థలం ఉంది. ఇనుమును భూమిలో నుండి తీస్తారు, రాళ్ళు కరగించి రాగి తీస్తారు. మనిషి చీకటిని అంతమొందిస్తాడు, సుదూర స్థలాల్లో అన్వేషిస్తాడు. గాఢాంధకారంలో అంతు తెలియని తావుల్లో విలువైన రాళ్లను వెతుకుతాడు. మనుషుల నివాసాలకు, మనిషి పాదాలు సంచరించే స్థలాలకు దూరంగా అతడు సొరంగం తవ్వుతాడు. అక్కడ అతడు మానవులకు దూరంగా ఇటూ అటూ తిరుగులాడుతుంటాడు. భూమి విషయానికొస్తే అందులో నుండి ఆహారం పుడుతుంది. భూగర్భం అగ్నిమయం, దాని రాళ్ళు నీలరతనాలు పుట్టిల్లు. దాని ధూళిలో బంగారం ఉంది. వేటాడే ఏ పక్షికైనా ఆ దారి తెలియదు. డేగకళ్ళు దాన్ని చూడలేదు. గర్వంగా సంచరించే మృగాలు ఆ దారి తొక్కలేదు. క్రూర సింహం ఆ దారిలో నడవలేదు. మనిషి చికుముకి రాళ్లను పట్టుకుంటాడు. పర్వతాలను వాటి కుదుళ్లతో సహా బోర్లా పడదోస్తాడు. శిలల్లో అతడు కాలువలు ఏర్పరుస్తాడు. అతని కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది. నీళ్లు పొర్లిపోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు. అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది? మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధం అది నాలో లేదు అంటుంది. నా దగ్గర లేదు అని సముద్రం అంటుంది. బంగారం దానికి సాటి కాదు. దాని వెలకట్టడానికి వెండిని తూచడం పనికిరాదు. అది ఓఫీరు బంగారంతో గాని, ప్రశస్తమైన గోమేధకంతో, నీలంతో గాని కొనగలిగింది కాదు. సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము. పగడాల ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపులకన్నా గొప్పది. కూషుదేశపు పుష్యరాగం దానికి సాటిరాదు. మేలిమి బంగారంతో దానికి వెలకట్టలేము. అలాగైతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది? అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం. మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము అని నాశనం, మరణం అంటాయి. దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు. ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు. గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాశుల కొలత నిర్ణయించినప్పుడు, వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరిచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు. యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం. దుష్టత్వము నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు. యోబు 29వ అధ్యాయము. యోబు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టి ఇలా అన్నాడు. గతంలో ఉన్నట్టే నేను ఉంటే ఎంత బాగుంటుంది. దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్టు ఉంటే ఎంత మేలు. అప్పుడు ఆయన దీపం నా తలపై ప్రకాశించింది. ఆయన కాంతి వల్ల నేను చీకటిలో తిరగగలిగాను. నా పండు ముసలి దినాల్లోనూ, దేవుని స్నేహం నా గుడారంపై ఉండే రోజుల్లోనూ నేను ఉంటే ఎంత బాగుండేది. సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉన్నప్పుడు, నా పిల్లలు నా చుట్టూ ఉండేవారు, నా దారి అంతా వెన్నలాగా ఉండేది. బండ నుండి నా కోసం నూనె ప్రవాహంగా పారింది. పట్టణ ద్వారానికి నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠంపై కూర్చున్నప్పుడు, యువకులు నన్ను చూసి దూరం జరిగారు. ముసలివారు లేచి నిలబడ్డారు. అధికారులు మాటలు మాని నోటిమీద చెయ్యి ఉంచుకున్నారు. ప్రధానులు మాటలాడలేక ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకుపోయింది. నా సంగతి విన్న ప్రతివాడు నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటపడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాడు. ఎందుకంటే మొర్రపెట్టిన దీనులను, తండ్రిలేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను. నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చింది. వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను. నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనక అది నన్ను ధరించింది. నా న్యాయవర్తన నాకు వస్త్రం పాగా అయ్యింది. గుడ్డివారికి నేను కన్నులయ్యాను, కుంటివారికి పాదాలు అయ్యాను, దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. నేను ఎరగని వారి వ్యాజ్యం సైతం నేను శ్రద్ధగా విచారించాను. దుర్మార్గుల దవడపళ్ళు ఓడగొట్టాను. వారి పళ్ళల్లో నుండి దోపుడు సొమ్మును లాగివేశాను. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, నా గూటి దగ్గరనే నేను కన్నుమూస్తాను. ఇసుక రేణువుల్లాగా నేను దీర్ఘాయువు గలవాడినవుతాను. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నా కొమ్మల మీద మంచు నిలుస్తుంది. నాకు ఎడతగని ఘనత కలుగుతుంది. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది. మనుషులు శ్రద్ధగా వింటూ నా కోసం కాచుకుని ఉన్నారు. నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు. నేను మాట్లాడిన తరువాత వారు మారుమాట పలకలేదు. దారలుగా నా మాటలు వారి మీద పడ్డాయి. వర్షం కోసం కనిపెట్టినట్టు వారు నా కోసం కనిపెట్టుకున్నారు. కడవరి వాన కోసమన్నట్టు వారు వెడల్పగా నోరు తెరుచుకున్నారు. వారు ఊహించని సమయంలో వారిని చూసి చిరునవ్వు నవ్వాను. నా ముఖకాంతిని వారు తోసిపుచ్చలేదు. నేను వారికి పెద్దనై కూర్చుని వారికి మార్గాలను ఏర్పరచాను. తన సైన్యం దగ్గర రాజులాగా ఉన్నాను. దుఃఖించేవారిని ఓదార్చేవాడి వలె ఉన్నాను. యోబు 30వ అధ్యాయము. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేస్తారు. వీరి తండ్రులు నా మందల కాసే కుక్కలతో ఉండడానికి తగని వారని నేను తలంచాను. వారి తండ్రులు చేతుల బలం నాకేమి ప్రయోజనం? వారి వయస్సు మళ్లిపోవడం చేత వారి సత్తువ తగ్గిపోయింది. వారు పేదరికం చేత, కరువు చేత శుష్కించిపోయిన వారు. పాడై నిర్మాన్యుషంగా ఉన్న ఎడారిలోని చీకటి తావుల్లో, ఎండిన నేలలో వెదుకులాడుతారు. వారు తుప్పుల్లోని రేవు కాడలను పెరుకుతారు. దూసరి తేగే వారికి ఆహారం. వారు మనుషుల మధ్య నుండి తరిమివేయబడిన వారు. దొంగను తరుముతూ కేకలు వేసినట్టు మనుషులు వారిని తరుముతూ కేకలు వేస్తారు. భయంకరమైన లోయల్లో, నేల నెర్రెల్లో, బండల సందుల్లో వారు కాపురముండవలసి వచ్చింది. తుప్పల్లో వారు గాడిదల్లాగా ఒండ్ర పెడతారు. ముళ్ళ చెట్ల కింద వారు కూర్చుంటారు. వారు మోటివారికి, పేరు లేని వారికి, పనికి మాలిన వారికి పుట్టినవారు. దేశంలో నుండి కొరడాలతో వారిని తరిమివేశారు. అలాంటి వారి కొడుకులు ఇప్పుడు నా గురించి పాటలు పాడుతారు. నేను వారి వేలాకోలానికి గురి అవుతున్నాను. వారు నన్ను అసహించుకుంటారు. నా దగ్గర నుండి దూరం పోతారు. నన్ను చూసినప్పుడు ఉమ్మివేయక మానరు. ఆయన నా అల్లితాడు తప్పించి నన్ను బాధించాడు. కాబట్టి వారు నాకు లోబడక నా అదుపు తప్పిపోయారు. నా కుడిపక్కన అల్లరి ముక లేస్తుంది. వారు నన్ను తరుముతారు. నాకు ఎదురుగా ముట్టడి దిబ్బ వేస్తారు. వారిని అదుపు చేసేవారు లేరు. నా దారిని పాడు చేస్తారు. నా మీదకి ఆపద లాక్కొస్తారు. గొప్ప గండిపడి జలప్రవాహం వచ్చినట్టు వారు వస్తారు. ఆ వినాశంలో వారు కొట్టుకుపోతారు. భీతి నాపై దాడి చేసింది. గాలికి కొట్టుకుపోయినట్టు నా గౌరవం ఎగిరిపోయింది. మేఘంలాగా నా అభివృద్ధి కదిలి వెళ్ళిపోయింది. నా ప్రాణం నాలోనుంచి పారబోసినట్టు అయిపోయింది. కష్టకాలం నన్ను చేజిక్కించుకుంది. రాత్రివేళ నా ఎముకలు నాలో విరగ్గొట్టినట్టు అయిపోయింది. నన్ను వేధించే నొప్పులు ఆగడం లేదు. దేవుని మహాబలం నా వస్త్రాన్ని ఒడిసిపట్టింది. మెడ చుట్టూ ఉండే నా చొక్కాలాగా అది బిగుసుకుపోతున్నది. ఆయన నన్ను బురదలోకి తోశాడు. నేను దుమ్ములాగా, బూడిదలాగా ఉన్నాను. ఓ దేవా, నీకు మొరపెడుతున్నాను. అయితే నువ్వు జవాబియ్యడం లేదు. నేను నిలబడితే నువ్వు అలా చూస్తూ ఉన్నావు. నువ్వు మారిపోయావు. నా పట్ల కఠినుడివైపోయావు. నీ బాహుబలంతో నన్ను హింసిస్తున్నావు. గాలితో నన్ను ఎగరగొట్టి కొట్టుకుపోయేలా చేస్తున్నావు. తుఫానుతో నానిపోయేలా చేస్తున్నావు. నన్ను మరణానికి, అంటే జీవులందరికీ నియమించిన నివాసానికి రప్పిస్తావని నాకు తెలుసు. ఎవరైనా పడిపోతూ ఉన్నప్పుడు సహాయం కోసం చెయ్యి చాపడా, ఆపదలో రక్షించమని మొరపెట్టడా? బాధలో ఉన్నవారి కోసం నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఃఖించలేదా? నాకు మేలు కలుగుతుందని నేను ఆశించాను, కాని నాకు కీడు సంభవించింది. వెలుగు కోసం నేను కనిపెట్టగా చీకటి దక్కింది. నా పేగులు మానక మండుతున్నాయి. అపాయ దినాలు నన్నెదుర్కొన్నాయి. సూర్యకాంతి కరువై వ్యాకులపడుతూ నేను సంచరిస్తున్నాను. సమాజంలో నిలబడి మొరపెడుతున్నాను. నేను నక్కలకు అన్ననయ్యాను. నిప్పుకోళ్లకు మిత్రుడిని అయ్యాను. నా చర్మం నల్లబడి నా మీద నుండి ఊడిపోతున్నది. వేడిమి వలన నా ఎముకలు కాగిపోయాయి. నా స్వరమండలం శోకగీతం వినిపిస్తున్నది. నా వేణువు రోదన శబ్దం ఆలపిస్తున్నది. యోబు 31వ అధ్యాయము. నేను నా కన్నులతో ఒప్పందం చేసుకున్నాను గనక కన్యను కోరికతో ఎలా చూస్తాను? అలా చేస్తే పైనున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తుని వారసత్వం ఏమవుతుంది? ఆపద అనేది దుర్మార్గులకేనని, విపత్తు దుష్టత్వం జరిగించే వారికేనని నేను భావించేవాణ్ణి. ఆయనకు నా ప్రవర్తన తెలుసు గదా, ఆయన నా అడుగుజాడలన్నిటినీ లెక్కబెడతాడు గదా. అబద్ధికుడినై నేను తిరుగులాడి ఉన్నట్టయితే, మోసం చేయడానికి నా కాలు వేగిరపడినట్టయితే, నా యథార్థతను తెలుసుకునేందుకు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచుగాక. నేను న్యాయమార్గం విడిచి నడిచినట్టయితే, నా మనస్సు నా కళ్ళను అనుసరించి నడిచినట్టయితే, మాలిన్యం ఏదైనా నా చేతులకు తగిలినట్టయితే, నేను విత్తనం చల్లి పండించిన దాన్ని వేరొకడు భుజించనియ్యండి, నా పంటను పెరికివేయనియ్యండి. నేను నా హృదయంలో పరస్త్రీని మోహించినట్టయితే, నా పొరుగువాడి వాకిట్లో అతని భార్య కోసం నేను పొంచి ఉన్నట్టయితే, నా భార్య వేరొకడి తిరుగులి విసురుగాక, ఇతరులు ఆమెను అనుభవిస్తారు గాక. అది భయంకరమైన నేరం, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం, అది నాశనకోపం వరకు దహించే అగ్నిహోత్రం, అది నా పంట కోత అంతటినీ నిర్మూలం చేస్తుంది. నా సేవకుడైనా దాసి అయినా నాతో వ్యాజ్యమాడి న్యాయం కోసం చేసిన విన్నపం నేను నిర్లక్ష్యం చేస్తే, దేవుడు లేచి నాపై తప్పు మోపినప్పుడు నేనేమి చేస్తాను? ఆయన విచారణకై వచ్చినప్పుడు నేను ఆయనకు ఏమి ప్రత్యుత్తరం ఇస్తాను? గర్భంలో నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించలేదా? గర్భంలో నన్ను వారిని కూడా రూపొందించినవాడు ఒక్కడే గదా. పేదలు కోరిన దాన్ని నేను బిగబట్టినట్టయితే, ఏడుపు మూలంగా వితంతువుల కళ్ళు క్షీణింపజేసినట్టయితే, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనా తిననీయక నేనొక్కడనే భోజనం చేస్తే, నేను అలా చెయ్యలేదు. నా యవ్వనప్రాయం మొదలు తండ్రి లేనివాడు నన్నొక తండ్రిగా భావించి నా దగ్గర పెరిగాడు. నా తల్లి కడుపున పుట్టింది మొదలు నేను అతని తల్లికి ఆ వితంతువుకు దారి చూపించాను. ఎవరైనా బట్టల్లేక చావడం నేను చూస్తే, పేదలకు వస్త్రం లేకపోవడం నేను చూస్తే, వారి హృదయాలు నన్ను దీవించకపోతే, వారు నా గొర్రెల బొచ్చు చేత వెచ్చదనం పొందకపోయినట్టయితే, ఊరి రచ్చబండ దగ్గర అంతా నన్ను సమర్థిస్తారులే అని తండ్రి లేని వారిపై నేను చెయ్యి ఎత్తితే, నా భుజం ఎముక దాని గూటి నుండి జారిపోతుందిగాక, నా చేతి ఎముక దాని కీలు దగ్గర విరిగిపోతుందిగాక. దేవుని నుండి ఆపద వస్తుందని నాకొక భయం ఉంది. ఆయన మహాత్యం కారణంగా ఇలాంటివేమీ నేను చెయ్యలేదు. బంగారం నాకు ఆధారమనుకున్నట్టయితే, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పినట్టయితే, నాకు చాలా ఆస్తి ఉందని గాని, నా చేతికి విస్తారమైన సంపద దొరికిందని గాని నేను సంతోషించినట్టయితే, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను దాన్ని గాని, చంద్రుడు మెరిసిపోతూ ఉన్నప్పుడు దాన్ని గాని చూసి, నా హృదయం నాలో మురిసిపోయి వాటి వైపు చూసి పూజ్యాభావంతో నా నోరు ముద్దు పెట్టినట్టయితే, అది కూడా న్యాయాధిపతుల చేత శిక్ష పొందదగిన నేరమవుతుంది. ఎందుకంటే నేను పైనున్న దేవుణ్ణి కాదన్నవాడినవుతాను. నన్ను ద్వేషించిన వాడికి కలిగిన నాశనాన్ని బట్టి నేను సంతోషించినట్టయితే, అతనికి కీడు కలగడం చూసి నన్ను నేను అభినందించుకున్నట్టయితే, పాపం చేయడానికి నేను నా నోటికి చోటీయ్యలేదు. అతని ప్రాణం తీసే శాపం ఏదీ పలకలేదు. యోబు పెట్టిన భోజనం తిని తృప్తి పొందని వాణ్ణి ఎవరు చూపించగలరు అని నా ఇంట్లో నివసించేవారు అనకపోతే, పరదేశి ఎప్పుడూ ఆరుబయట ఉండే పరిస్థితి రాలేదు. బాటసారుల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి. మానవజాతి చేసినట్టు నా పాపాలను దాచిపెట్టుకోలేదు. నా అంగీలో దోషాన్ని కప్పి ఉంచుకోలేదు. జనసమూహానికి భయపడి కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయటికి వెళ్లకుండా దాక్కోలేదు. నా మాట వినడానికి నాకొకడు ఉంటే ఎంత బాగుంటుంది. ఇదిగో నా సంతకం, సర్వశక్తుడు నాకు జవాబిస్తాడుగాక. ఇదిగో నా ప్రతివాది రాసిన అభియోగం ఎవరైనా నాకు చూపిస్తే ఎంత బాగుంటుంది. నిశ్చయంగా నేను నా భుజం మీద దాన్ని ధరిస్తాను, దాన్ని కిరీటంగా పెట్టుకుంటాను. నేను వేసిన అడుగుల లెక్క ఆయనకు తెలియజేస్తాను. రాజులాగా నిబ్బరంగా నేనాయన దగ్గరికి వెళ్తాను. నా భూమి నా గురించి మొరపెడితే, దాని చాళ్ళు ఏకమై ఏడిస్తే, వెల చెల్లించకుండా నేను దాని పంటను అనుభవించినట్టయితే, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసినట్టయితే, గోధుమల బదులు ముళ్ళు, బార్లీకి బదులు కలుపు మొలుచుగాక. యోబు మాటలు ఇంతటితో సమాప్తం. యోబు 32వ అధ్యాయము. ఎలీహు యోబు తన దృష్టికి తాను నీతిమంతుడిగా ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు గ్రహించి అతనికి జవాబు చెప్పడం చాలించుకున్నారు. అప్పుడు రము వంశస్థుడు బూజీయుడు బరకయ్యేలు కుమారుడు అయిన ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్టు చెప్పుకోవడం చూసి అతని మీద ఎంతో కోపగించాడు. యోబు ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకుండా యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు ఎంతో కోపగించాడు. వారు ఎలీహు కన్నా తక్కువ వయస్సు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడాలని ఎదురుచూస్తున్నాడు. అయితే ఆ ముగ్గురు ప్రత్యుత్తరమేమీ ఇయ్యకపోవడం చూసి అతనికి కోపం రేగింది. కాబట్టి బూజీయుడైన బరకేయులు కుమారుడు ఎలీహు ఇలా మాట్లాడసాగాడు. నేను వయసులో చిన్నవాణ్ణి, మీరు బహువృద్ధులు. ఆ కారణం చేత నేను భయపడి నా ఉద్దేశం మీకు తెలియజేయడానికి తెగించలేదు. వృద్ధాప్యం మాట్లాడాలి. అధిక సంఖ్య గల సంవత్సరాలు జ్ఞానం బోధించడానికి తగినవి అని నేను అనుకున్నాను. అయినా మనుషుల్లో ఆత్మ ఒకటి ఉంది. సర్వశక్తుడైన దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేస్తుంది. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు. పెద్ద వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసినవారు కారు. కాబట్టి నా మాట అంగీకరించమని మనవి చేస్తున్నాను. నేను కూడా నా అభిప్రాయం తెలుపుతాను. ఏమి పలకాలా అని మీరు ఆలోచిస్తుండగా నేను మీ మాటల కోసం కనిపెట్టుకున్నాను. మీ అభిప్రాయాలు చెవిని వేసుకోవడం కోసం మీరు చెప్పిన వాటిపై బహు జాగ్రత్తగా ధ్యాస పెట్టాను. అయితే మీలో ఎవరూ యోబును ఖండించలేదు, ఎవరూ అతని మాటలకు జవాబు ఇయ్యలేదు. కాబట్టి మాకు జ్ఞానం లభించిందని, దేవుడు తప్ప మనుషులు అతన్ని ఓడించలేరని మీరు అనకూడదు. అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేనతనికి జవాబు ఇయ్యను. వారు ఆశ్చర్యపడి ఇక జవాబు చెప్పడం మానుకున్నారు. పలకడానికి వారికి మాట ఒకటి కూడా లేదు. కాగా వారిక ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. వారు మాట్లాడకపోవడం చూసి నేను ఊరుకుంటానా? నేను ఇయ్యవలసిన జవాబు నేనిస్తాను. నేను కూడా నా అభిప్రాయం తెలుపుతాను. నా మనసు నిండా మాటలున్నాయి. నా అంతరంగంలో ఉన్న ఆత్మ నన్ను బలవంతం చేస్తున్నది. నా మనసు తెరవని ద్రాక్షారసపు తిత్తిలాగా ఉంది. కొత్త తిత్తులాగా అది పిగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడి బరువు దించుకుంటాను. నా పెదాలి విప్పి ప్రత్యుత్తరమిస్తాను. మీరు దయచేసి వినండి. నేను ఎవరి విషయంలోనూ పక్షపాతం చూపించను. నేను ముఖస్తుతి కోసం ఎవరికీ బిరుదులు తగిలించను. ముఖస్తుతి చేయడం నా చేత కాదు. అలా చేస్తే నన్ను చేసినవాడు శీఘ్రంగా నన్ను నిర్మూలం చేస్తాడు. యోబు 33వ అధ్యాయము. యోబు, దయచేసి నా వాదం ఆలకించు, నా మాటలన్నీ విను. ఇదిగో నేను మాట్లాడడం మొదలుపెట్టాను. నా నోట నా నాలుక ఆడుతున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి. నా పెదవులు జ్ఞానాన్ని యథార్థంగా పలుకుతాయి. దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది. నీ చేతనైతే నాకు జవాబియ్యి. నా ఎదుట నీ వాదం సిద్ధపరచుకో. వ్యాజ్యమాడు, దేవుని దృష్టిలో నేను కూడా నీలాంటి వాణ్ణి. నేను కూడా బంకమట్టితో తయారైన వాణ్ణి. నా భయం నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని బడ్డాయి. నీ మాటల ధ్వని నాకు వినబడింది. ఏమంటే, నేను నేరం లేని పవిత్రుణ్ణి, మాలిన్యం లేని పాపరహితుణ్ణి. ఆయన నా మీద తప్పులెన్నడానికి తరుణం వెతుకుతున్నాడు. నన్ను తనకు పగవానిగా భావిస్తున్నాడు. ఆయన నా కాళ్లను బండలో బిగిస్తున్నాడు. నా దారులన్నిటినీ కనిపెట్టి చూస్తున్నాడు అని నీవంటున్నావు. నేను నీకు జవాబు చెబుతాను. నీవు ఇలా చెప్పడం సరికాదు. దేవుడు మానవుడికన్నా గొప్పవాడు. నీవెందుకు ఆయనతో పోరాడుతావు? తన క్రియల్లో దేన్ని గురించి ఆయన సంజాయిషీ చెప్పుకోడు. దేవుడు ఒక్కమారే పలుకుతాడు, రెండుసార్లు పలుకుతాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునికే సమయంలో, గాఢనిద్ర పట్టేటప్పుడు వచ్చే స్వప్నాల్లో మాట్లాడుతాడు. ఆయన మనుష్యుల చెవులను తెరుస్తాడు, వారిని భయపెడతాడు. మనుష్యులు గర్విష్ఠులు కాకుండా చెయ్యడానికి, తాము తలపెట్టిన పాపకార్యం వారు మానుకునేలా చెయ్యడానికి, గోతికి పోకుండా వారి జీవాన్ని, మరణం కాకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి, వ్యాధి చేత మంచం పట్టడం మూలంగాను, ఒకడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగడం మూలంగాను వాణ్ణి శిక్షిస్తాడు. రొట్టె రుచిగల ఆహారం వాడికి అసహ్యం అవుతుంది. వాడి ఒంట్లో మాంసం క్షీణించిపోయి వికారమైపోతుంది. బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకు వస్తాయి. వాడు సమాధికి దగ్గర అవుతాడు. వాడి ప్రాణం హంతకులకు చేరువ అవుతుంది. మనుషులకు యుక్తమైనది ఏదో దాన్ని వాడికి తెలియజేయడానికి వేలాది దేవదూతుల్లో ఒకడు వాడికి మధ్యవర్తిగా ఉంటే, ఆ దేవదూత వాడిపై కరుణ చూపి, దేవునితో పాతాళంలోకి దిగిపోకుండా ఇతన్ని విడిపించు, ఇతని పక్షంగా పరిహారం దొరికింది అని గనక అంటే, అప్పుడు వాడి మాంసం చిన్నపిల్లల మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వాడికి తన యవ్వన బలం తిరిగి కలుగుతుంది. వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన వాణ్ణి కటాక్షిస్తాడు. కాబట్టి వాడు ఆయన ముఖం చూసి సంతోషిస్తాడు. ఇలా ఆయన మనిషికి నిర్దోషత్వం దయచేస్తాడు. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషిస్తూ ఇలా అంటాడు, నేను పాపం చేసి యథార్థమైన దాన్ని వక్రం చేశాను. అయినా నా పాపానికి తగిన ప్రతీకారం నాకు కలగలేదు. కోపంలోకి దిగిపోకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచించాడు. నా జీవం వెలుగును చూస్తున్నది. చూడు, మానవుల కోసం దేవుడు రెండుసార్లు మూడుసార్లు ఈ క్రియలన్నిటినీ చేస్తాడు. కోపంలో నుండి వారిని మళ్లీ రప్పించాలని, మనుషులు సజీవులకుండే వెలుగుతో వెలిగించబడాలని ఇలా చేస్తాడు. యోబు, శ్రద్ధగా విను, నా మాట ఆలకించు, మౌనంగా ఉండు. నేను మాట్లాడతాను. చెప్పవలసిన మాట ఏదైనా నీకుంటే నాకు జవాబు చెప్పు. మాట్లాడు. నువ్వు నీతిమంతుడవని నిరూపించుకో. అలా కాకుంటే నా మాట ఆలకించు, మౌనంగా ఉండు. నేను నీకు జ్ఞానం బోధిస్తాను. యోబు 34వ అధ్యాయము. అప్పుడు ఎలీహు మళ్ళీ ఇలా చెప్పసాగాడు, జ్ఞానులారా నా మాటలు వినండి, అనుభవశాలులారా వినండి. అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది. న్యాయమైనదేదో విచారించి చూద్దాము రండి, మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాం రండి. నేను నీతిమంతుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేశాడు. నేను న్యాయవంతుడనైనా అబద్ధికునిగా చూస్తున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానని గాయం కలిగింది అని యోబు అంటున్నాడు. యోబులాంటి మానవుడెవరు? అతడు మంచి నీళ్లవలే తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు. అతడు చెడుతనం చేసేవారికి మిత్రుడయ్యాడు, భక్తిహీనుల చెలికాడు అయ్యాడు. మనుషులు దేవునితో సహవాసం చేయడం వారికేమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు. విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం. మనుషుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు. అందరికీ ఎవరి మార్గాలను బట్టి వారికి ఫలమిస్తాడు. దేవుడు ఏమాత్రం దుష్కార్యం చెయ్యడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా? ఎవడైనా సర్వ ప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించాడా? ఆయన తన మనస్సు తన దగ్గరే ఉంచుకున్నట్టయితే, తన ఆత్మను ఊపిరిని తన దగ్గరికి తిరిగి తీసుకుంటే, శరీరులంతా ఒక్క పెట్టున నశిస్తారు. మనుషులు మళ్లీ ధూళిగా మారిపోతారు. కాబట్టి దీన్ని విని వివేచించు, నా మాటలు ఆలకించు. న్యాయాన్ని ద్వేషించేవాడు లోకాన్ని ఏలుతాడా? న్యాయ సంపన్నునిపై నేరం మోపుతావా? నువ్వు పనికిమాలిన వాడివని రాజుతోనైనా, మీరు దుష్టులని ప్రధానులతోనైనా అనవచ్చా? రాజుల పట్ల పక్షపాతం చూపని వాడితో, పేదల కన్నా ధనికులను ఎక్కువగా చూడని వాడితో అలా పలకవచ్చా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? వారు నిమిషంలో చనిపోతారు, అర్ధరాత్రి వేళ ప్రజలు కల్లోలం పాలై నాశనమవుతారు. బలవంతులను తీసుకుపోవడం జరుగుతుంది, అయితే అది మానవ హస్తాల వలన కాదు. ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. చెడు కార్యాలు చేసేవారు దాక్కోడానికి చీకటైనా మరణాంధకారమైనా లేదు. ఒక మనిషిని న్యాయ విమర్శలోకి తీసుకురాకముందు అతన్ని ఎక్కువ కాలం విచారణ చేయడం దేవుడికి అవసరం లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం చేస్తున్నాడు, వారి స్థానములో ఇతరులను నియమిస్తున్నాడు, వారి క్రియలను ఆయన తెలుసుకుంటాడు. రాత్రివేళ ఇలాంటి వారిని ఆయన కూలదోస్తాడు, వారు నాశనమైపోతారు. అందరూ చూస్తుండగానే దుష్టులను, వారి దుర్మార్గాన్ని బట్టి నేరస్తులను శిక్షించినట్లు ఆయన శిక్షిస్తాడు. ఎందుకంటే వారు ఆయనను అనుసరించడం మానుకున్నారు, ఆయన ఆజ్ఞల్లో దేన్ని లక్ష్యపెట్టలేదు, పేదల మొరను ఆయన దగ్గరికి వచ్చేలా చేశారు, దీనుల మొర ఆయనకు వినబడేలా చేశారు. ఆయన మౌనంగా ఉండిపోతే తీర్పు తీర్చగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయనను చూడగలవాడెవడు? ఆయన జాతులనైనా వ్యక్తులనైనా ఒకే విధంగా పరిపాలిస్తాడు. భక్తిహీనులు రాజ్యపాలన చెయ్యకుండా, వారు ప్రజలను ఇకపై చిక్కించుకోకుండా ఆయన చేస్తాడు. ఒకడు, నేను దోషినే కాని ఇకపై పాపం చెయ్యను, నాకు తెలియన దాన్ని నాకు నేర్పించు, నేను పాపం చేశాను ఇకపై చేయను అని దేవునితో చెప్పాడనుకో, దేవుడు చేస్తున్నది నీకు నచ్చడం లేదు గనక అలాంటి మనిషిని దేవుడు శిక్షిస్తాడు అనుకుంటున్నావా? నేను కాదు, నువ్వే నిశ్చయించుకోవాలి. కాబట్టి నీకు తెలిసినది చెప్పు. వివేచన గలవారు, జ్ఞానంతో నా మాట వినేవారు నాతో ఇలా అంటారు, యోబు తెలివి తక్కువ మాటలు పలుకుతున్నాడు, అతని మాటలు బుద్ధిహీనమైనవి. యోబు దుష్టుల వలె మాట్లాడుతున్నాడు గనక అతనిపై సునిశితమైన విచారణ జరిగితే ఎంత బాగుంటుంది. అతడు తన పాపానికి తోడుగా ద్రోహం సమకూర్చుకుంటున్నాడు. మన ఎదుట ఎగతాళిగా చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు కుప్పగా పోస్తున్నాడు. యోబు 35వ అధ్యాయము. ఎలీహు ఇలా జవాబు ఇచ్చాడు, నువ్వు నిర్దోషివని అనుకుంటున్నావా? నేను దేవుడికన్నా నీతిపరుణ్ణి అనుకుంటున్నావా? నేను నీతిగా ఉంటే ప్రయోజనం ఏమిటి? పాపం చేస్తే నాకు కలిగిన లాభం కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమిటి అని నువ్వు చెబుతున్నావే. నీకు నీ మిత్రులకు కూడా నేను సమాధానం చెబుతాను. ఆకాశం వైపు తేరిచూడు, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడు. నువ్వు పాపం చేసినా ఆయనకు నష్టమేమిటి? నీ అతిక్రమాలు పోగుపడినా ఆయనకు నువ్వు చేసినదేమిటి? నువ్వు నీతిమంతుడవైతే ఆయనకు నీవేమైనా ఇస్తున్నావా? ఆయన నీ దగ్గర నుండి ఏమైనా తీసుకుంటాడా? నువ్వు మనిషివి కాబట్టి నీ కీడు ఏమైనా మనిషికే తగులుతుంది, నీ నీతి ఫలం ఏదైనా మనుషులకే దక్కుతుంది. అనేకమైన అణిచివేత క్రియల వలన ప్రజలు ఆక్రోశిస్తారు, బలవంతుల భుజబలానికి భయపడి సహాయం కోసం కేకలు పెడతారు. అయితే రాత్రిలో మనకు పాటలు ఇస్తూ, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతూ, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేస్తూ, నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు అనుకునే వారెవరూ లేరు. వారు దుష్టుల గర్వాన్ని బట్టి మొరపెడతారు గాని ఆయన జవాబివ్వడం లేదు. దేవుడు ఒక్కనాటికి వ్యర్థమైన మాటలు ఆలకించడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. ఆయన కనిపించడం లేదని నువ్వు చెబితే మరి ఇంకెంతగా ఆయన పెడచెవిని పెడతాడు? వాదం ఆయన ఎదుటనే ఉంది, ఆయన కోసం నువ్వు కనిపెట్టవలసిందే. ఆయన ఎవరినీ కోపంతో దండించడు, మనుషుల అహంకారాన్ని ఆయన పట్టించుకోడు అని నీవంటే మరి ఇంకెంతో నిశ్చయంగా ఆయన జవాబు చెప్పకుండా మౌనం దాలుస్తాడు గదా. కాబట్టి యోబు కేవలం బుద్ధి తక్కువ మాటలు పలకడానికే తన నోరు తెరిచాడు, జ్ఞానం లేని మాటలనే రాసులు పోస్తున్నాడు. యోబు 36వ అధ్యాయము. ఎలీహు ఇంకా ఇలా అన్నాడు, కొంతసేపు నన్ను మాట్లాడనియ్యి, కొన్ని సంగతులు నీకు తెలియజేస్తాను, ఎందుకంటే దేవుని పక్షంగా నేనింకా మాటలాడవలసి ఉంది. దూరం నుండి నేను జ్ఞానం తెచ్చుకుంటాను, నీతి అనేది నన్ను సృష్టించిన వాడికే చెందుతుందని అంటాను. నా మాటలు ఏమాత్రమూ అబద్ధాలు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరినీ తిరస్కారంగా చూడడు. ఆయన వివేచన శక్తి ఎంతో బలమైనది. భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు. నీతిమంతులను ఆయన చూడకపోడు. ఆయన వారిని నిత్యం సింహాసనంపై కూర్చునే రాజులతో బాటు కూర్చోబెడతాడు. వారు ఘనత పొందుతారు. వారు సంకెళ్లతో బంధితులైతే, బాధలు అనే తాళ్ళు వారిని కట్టివేస్తే, అప్పుడు వారికి ఆయన వెల్లడిస్తాడు. వారి అపరాధాలు, వారు గర్వంగా ప్రవర్తించిన సంగతులు వారికి తెలియజేస్తాడు. ఉపదేశం వినడానికి వారి చెవులు తెరుస్తాడు. పాపాన్ని విడిచి రండని ఆజ్ఞ ఇస్తాడు. వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినాలను క్షేమంగాను, తమ సంవత్సరాలను సుఖంగాను వెళ్లబుచ్చుతారు. వారు ఆలకించకపోతే వారు కత్తివాత కూలి నశిస్తారు. వారికి జ్ఞానం లేనందువల్ల చనిపోతారు. అయినా భక్తి లేని వారు లోపల క్రోధం పెంచుకుంటారు. ఆయన వారిని బంధించినా సరే వారు మొరపెట్టరు. కాబట్టి వారు యవ్వన ప్రాయంలోనే మరణిస్తారు. వారి బ్రతుకు అప్రదిష్ట పాలవుతుంది. బాధపడే వారిని వారికి కలిగిన బాధ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు. అంతేగాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. కష్టం లేని విశాల స్థలానికి నిన్ను తోడుకుపోతాడు. నీ భోజనం బల్లపై ఉన్న ఆహారాన్ని కొవ్వుతో నింపుతాడు. దుష్టుల తీర్పు నీలో నిండి ఉంది. న్యాయ విమర్శ తీర్పు కలిసి నిన్ను పట్టుకున్నాయి. కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు. పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయము నుండి దారి మళ్లించనియ్యవద్దు. నీ సంపదలు నువ్వు బాధల పాలు కాకుండా నిన్ను కాపాడతాయా? నీ బలప్రభావాలు నీకు సాయపడతాయా? ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేయడం కోసం రాత్రి రావాలని కోరుకోవద్దు. మనుషులను తమ స్థలాల్లో నుండి కొట్టివేసే చీకటి కోసం చూడవద్దు. పాపానికి తిరగకుండా జాగ్రత్త పడు. నువ్వు పాపం చేయకుండా ఉండేలా నీ బాధల మూలంగా నీకు పరీక్షలు వస్తున్నాయి. ఆలోచించు, దేవుడు శక్తిశాలి ఘనుడు. ఆయనను పోలిన ఉపాధ్యాయుడు ఎవరు? ఆయనకు మార్గం సూచించిన వాడెవడు? నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావు అని ఆయనతో పలకడానికి ఎవరు తెగిస్తారు? ఆయన కార్యాలను కీర్తించు. మనుషులు వాటిని గుర్తించే పాడారు. మనుషులంతా వాటిని చూశారు, అయితే వారు దూరంగా నిలిచి ఆ కార్యాలను చూశారు. ఆలోచించు, దేవుడు గొప్పవాడు. మనం ఆయనను సరిగ్గా అర్థం చేసుకోలేము. ఆయన సంవత్సరాలను ఎవరూ లెక్కబెట్టలేరు. ఆయన నీటి బిందువులను తెస్తాడు. తన మంచును వాన చినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు. మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి. మనుషుల మీదికి అవి జడివానిగా కురుస్తాయి. నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరంలో నుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా? చూడు, ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేస్తాడు. సముద్రాన్ని చీకటితో ఆయన కప్పుతాడు. ఈ విధంగా ఆయన మనుషులకు ఆహారం పెడతాడు. ఆయన ఆహారాన్ని పుష్కలంగా ఇస్తాడు. తన చేతుల్లో ఉరుములను పట్టుకుంటాడు. గురికి తగలాలని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు. వాటి గర్జన ముంచుకు వస్తున్న తుఫానును మనుషులకు తెలుపుతుంది. పశువులకు సైతం దాని రాకడ తెలుసు. యోబు 37వ అధ్యాయము. దీన్ని బట్టి నా హృదయం వణుకుతున్నది, దాని నోటి నుండి అది కదిలిపోతున్నది. దేవుని స్వరగర్జనం వినండి, ఆయన నోటి నుండి వెలువడే శబ్దం వినండి. ఆకాశ వైశాల్యమంతటి కింద ఆయన దాన్ని వినిపిస్తాడు, భూమి కొనల దాకా తన మెరుపును పంపిస్తాడు. దాని తరువాత గొప్ప స్వరం గర్జిస్తుంది, ఆయన తన గంభీరమైన స్వరంతో సింహనాదం చేస్తాడు. ఆయన ధ్వని వినబడేటప్పుడు ఆయన మెరుపును అడ్డగించడు. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేస్తాడు, మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వు భూమి మీద పడమని మంచుకు వర్షానికి జడివానికు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు. జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి. దక్షిణాన తుఫాను దాని ఆవాసము నుండి వస్తుంది, ఉత్తర దిక్కు నుండి చెదరగొట్టే చలిగాలులు వీస్తాయి. దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది, జల విశాలమంతా ఘనీభవిస్తుంది. ఆయన దట్టమైన మేఘాన్ని జలంతో నింపుతాడు, తన మెరుపుల మేఘాన్ని వ్యాపింపజేస్తాడు. ఆయన పంపించగా మనుషులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపు మేఘాలు సంచారం చేస్తాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించేది అంతా అవి నెరవేరుస్తాయి. ఇదంతా ఆయన శిక్ష కోసం గాని తన భూలోకం కోసం గాని కృపాభరితమైన నమ్మకత్వం కోసం గాని నెరవేరుస్తాడు. దేవుని అద్భుత క్రియలను ఆలోచించడం. యోబు, ఈ మాట ఆలకించు, మౌనం వహించి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు. దేవుడు తన మేఘం మెరుపు ప్రకాశించాలని ఎలా తీర్మానం చేస్తాడో నీకు తెలుసా? మేఘాలను తేలజేయడం పరిపూర్ణ జ్ఞానం గలవాడి మహాకార్యమని నీకు తెలుసా? దక్షిణపు గాలి వీయడం వలన ఉక్కపోసేటప్పుడు నీ బట్టలు ఎలా వెచ్చబడ్డాయో నీకు తెలుసా? పోతపోసిన అందమంతా దట్టమైన ఆకాశాన్ని ఆయన వ్యాపింపజేసినట్టు నువ్వు వ్యాపింపజేయగలవా? మేము ఆయనతో ఏమి పలకాలో అది మాకు నేర్పు. మా మనసుల్లో చీకటి వల్ల మా వాదాలు ఎలా వినిపించాలో తోచడం లేదు. నేను పలుకుతానని ఎవరైనా ఆయనతో చెప్పవచ్చా? ఎవరైనా తాను నాశనమై పోవాలని కోరతాడా? ఎత్తుగా ఉన్న మేఘంలో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకపోయినా గాలి మేఘాలను పోగొట్టి దాన్ని తేటగా కనపరుస్తుంది. ఉత్తర దిక్కున బంగారు కాంతి పుడుతుంది. దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. సర్వశక్తుడైన దేవుడు మహాత్యం గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయాన్ని నీతిని ఆయన ఏమాత్రం చెరపడు. అందువలన మనుషులు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. తాము జ్ఞానులం అనుకునే వారిని ఆయన ఏమాత్రం లక్ష్యపెట్టడు. యోబు 38వ అధ్యాయము. యెహోవా మాటలు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు? పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను, నాకు జవాబియ్యాలి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివితేటలుంటే చెప్పు. నీకు తెలిస్తే చెప్పు. దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసినదెవరు? దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవతలందరూ ఆనందంగా జయ జయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు? సముద్రం దాని గర్భం నుండి పొర్లిరాగా తలుపులు వేసి దాన్ని మూసినవాడెవడు? నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా? సముద్రానికి నా సరిహద్దు నియమించి దాని తలుపులను గడియలను అమర్చినప్పుడు నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా? నీ జీవితకాలమంతటిలో ఎప్పుడైనా ప్రాతకాలాన్ని రమ్మని ఆజ్ఞాపించావా? తెల్లవారి సూర్యోదయానికి దాని స్థానాన్ని నియమించావా? దుష్టులు దానిలో ఉండకుండా దులిపివేసేలా భూమి అంచులను అది ఒడిసిపట్టేలా ఉదయాన్ని పంపించావా? ముద్ర బంకమట్టి రూపాన్ని మార్చినట్టు భూతలం రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానిపై ఉన్నవన్నీ వస్త్రం మీది మడతల్లాగా స్పష్టంగా కనబడతాయి. దుష్టుల వెలుగు వారి నుండి తొలగిపోతుంది. వారు ఎత్తిన చెయ్యి విరగగొట్టబడుతుంది. సముద్రపు ఊటల్లోకి నువ్వు చొరబడ్డావా? సముద్రం అడుగున తిరుగులాడావా? మరణద్వారాలు నీకు తెరుచుకున్నాయా? మరణాంధకార ద్వారాలను నువ్వు చూశావా? భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు. వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనే దాని ఉనికి పట్టు ఏది? వెలుగును చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా? వాటి పని అయిపోయాక వాటిని మళ్ళీ వాటి ఇళ్లకు తీసుకుపోగలవా? ఇవన్నీ నీకు తెలుసు కదా. నువ్వు అప్పటికే పుట్టావట కదా. నువ్వు బహు వృద్ధుడివి. మరి నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్ళావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా? ఆపత్కాలం కోసం, యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను. మెరుపులను వాటి వాటి దారుల్లోకి పంపించే చోటు ఏది? తూర్పుగాలి ఎక్కడ నుండి బయలుదేరి భూమి మీద నకముఖాలా వీస్తుంది? మనుషులు లేని తావుల్లో వర్షం కురిపించడానికి, నిర్జన ప్రదేశాల్లో వాన కురియడానికి, చవిటి నేలలను, జనసంచారం లేని ఎడారులను తృప్తిపరచడానికి, అక్కడ లేతగడ్డి పరకలు ములిపించడానికి, వర్షధారల కోసం కాలువలను, ఉరుములు గర్జించడానికి దారులను ఏర్పరిచినవాడెవడు? వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు? మంచుగడ్డ ఎవరి గర్భములో నుండి వస్తుంది? ఆకాశము నుండి జాలువారే మంచును ఎవరు పుట్టించారు? జలాలు దాక్కుని రాయిలాగా గడ్డ కట్టుకుపోతాయి. అగాధ జలాల ఉపరితలం ఘనీభవిస్తుంది. కృతికా నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా? వాటి కాలాల్లో నక్షత్ర రాశులను వచ్చేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను, వాటి ఉపనక్షత్రాలను నువ్వు నడిపించగలవా? ఆకాశమండల నియమాలు నీకు తెలుసా? అది భూమిని పరిపాలించే విధానం నువ్వు స్థాపించగలవా? జడివాన నిన్ను కప్పేలా మేఘాలకు గొంతెత్తి నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలుదేరి వెళ్ళి చిత్తం ఇదిగో ఉన్నాం అని నీతో చెప్పేలా నువ్వు వాటిని బయటికి రప్పించగలవా? మేఘాల్లో జ్ఞానం ఉంచిన వాడెవడు? పొగమంచుకు తెలివినిచ్చినవాడెవడు? నైపుణ్యంగా మేఘాలను లెక్కబెట్టగలవాడెవడు? మట్టిగడ్డల్లోకి ధూళిదూరి అవి ఒకదానికొకటి అంటుకునేలా మేఘ కలశాల్లో నుండి నీటిని ఒలిగించగలిగేది ఎవరు? ఆడసింహం కోసం నువ్వు జంతువును వేటాడతావా? సింహం పిల్లలు తమ గుహల్లో పడుకుని ఉన్నప్పుడు, తమ మాటుల్లో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటి ఆకలి తీరుస్తావా? కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు? యోబు 39వ అధ్యాయము. అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా? లేళ్ళు పిల్లలు పెట్టే కాలం నువ్వు గ్రహించగలవా? అవి కడుపుతో ఉండే నెలలెన్నో నువ్వు లెక్కపెట్టగలవా? అవి ఈనే కాలం తెలుసా? అవి వంగి తమ పిల్లలను కంటాయి. వాటి పురిటి నొప్పులు తీరుతాయి. వాటి పిల్లలు పుష్టిగా పర్రల్లో పెరుగుతాయి. అవి తల్లులను విడిచిపెట్టిపోయి మళ్ళీ వాటి దగ్గరికి తిరిగి రావు. అడవి గాడిదని స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? గంతులు వేసే గాడిద కట్లు విప్పునివాడెవడు? నేను అడవిని దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాసస్థలంగాను నియమించాను. పట్టణపు రణగనధ్వనులను చూసి అది తిరస్కారంగా నవ్వుతుంది. తోలేవాడి అదిలింపులు అది వినదు. పర్వతాల వరుస దానికి మేతభూమి. అన్ని రకాల పచ్చని మొలకలను అది వెతుక్కుంటుంది. అడవి దున్న నీకు సంతోషంగా ఊడిగం చేస్తుందా? అది నీ కొట్టంలో ఉండడానికి ఒప్పుకుంటుందా? పగ్గం వేసి అడవి దున్నను నాగలి దున్నించగలవా? దాన్ని తోలికిపోయి పల్లాలను చదును చెయ్యించగలవా? అది మహాబలిష్టమైనదని దాన్ని నువ్వు నమ్ముతావా? చెయ్యమని దానికి నీ పని అప్పగిస్తావా? అది నీ ధాన్యాన్ని ఇంటికి తెస్తుందని దానిపై ఆధారపడతావా? కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని అది పోగు చేస్తుందని నమ్ముతావా? నిప్పుకోడి గర్వంగా రెక్కలు ఆడిస్తుంది, కాని అవి ప్రేమపూర్వకమైన రెక్కలా ఈకలా? లేదు సుమా, అది దాని గుడ్డు నేలపై పెడుతుంది, ఇసుకే వాటిని పొదుగుతుంది. దేని పాదమైనా వాటిని తొక్కుతుందని అయినా, అడవి జంతువు ఏదైనా వాటిని చితకగొడుతుందేమోనని అయినా అది మర్చిపోతుంది. తన పిల్లలు తనవి కానట్టు వాటి పట్ల అది కఠినంగా ఉంటుంది. దాని కష్టం వ్యర్థమైపోయినా దానికి చింత లేదు. దేవుడు దాన్ని తెలివిలేనిదానిగా చేశాడు. ఆయన దానికి వివేచన శక్తి ఇవ్వలేదు. అది వడిగా పరిగెత్తితే గుర్రాన్ని దానిపై స్వారీ చేసేవాణ్ణి చూసి హేళనగా నవ్వుతుంది. గుర్రానికి నువ్వు బలం ఇచ్చావా? జూలు వెంట్రుకలతో దాని మెడను నువ్వే కప్పావా? మిడతవలే అది కదం తొక్కేలా చేసావా? దాని సకిలింపు ధ్వని భీకరం. అది కాలు దువ్వి తన బలాన్ని బట్టి రేగిపోతుంది. అది ఆయుధాలను ఎదుర్కోవడానికి ముందుకు దూకుతుంది. అది భయాన్ని వెక్కిరిస్తుంది, హడిలిపోదు. కత్తిని చూసి వెనక్కి తగ్గదు. దాని వీపుపై అంబుల పొది, తలతలలాడే ఈటెలు, బల్లాలు గలగలలాడినప్పుడు పట్టరాని కోపంతో అది పరుగులు పెడుతుంది. అది భేరీనాదం విని ఉరకలు వేస్తుంది. బాకాధ్వని వినబడినప్పుడల్లా అది హుంకరిస్తుంది. దూరం నుండి యుద్ధవాసన పసిగడుతుంది. సేనాధిపతుల సింహనాదాలను, కదన ఘోషను వింటుంది. డేగ నీ జ్ఞానం చేతనే ఎగురుతుందా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాస్తుందా? గరుడ పక్షి నీ ఆజ్ఞకు లోబడే ఆకాశవీధికెక్కుతుందా? తన గూడును ఎత్తైన చోట కట్టుకుంటుందా? అది కొండ శిఖరాలపై నివసిస్తుంది. కొండ కొనపై ఎవరూ ఎక్కలేని చోట గూడు కట్టుకుంటుంది. అక్కడ నుండి తన ఎరను వెతుకుతుంది. దాని కళ్ళు దాన్ని దూరం నుండి కనిపెడతాయి. దాని పిల్లలు రక్తం తాగుతాయి. హతులైన వారు ఎక్కడ ఉంటారో అక్కడే అది ఉంటుంది. యోబు 40. యెహోవా యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. ఆక్షేపణలు చెయ్యాలని చూసేవాడు సర్వశక్తుడైన దేవుణ్ణి సరిదిద్దాలని చూడవచ్చా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు జవాబియ్యాలి. అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు. చూడు, నేను నీచుణ్ణి, నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిస్తాను? నా నోటి మీద చెయ్యి ఉంచుకుంటాను. ఒకసారి మాట్లాడాను, నేను మళ్ళీ నోరెత్తను. రెండుసార్లు మాట్లాడాను, ఇకపై పలకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. పౌరుషం తెచ్చుకుని నీ నడుము కట్టుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను, జవాబియ్యి. నేను అన్యాయం చేశానని అంటావా? నిర్దోషమని నువ్వు తీర్పు పొందడం కోసం నా మీద అపరాధం మోపుతావా? దేవునికి ఉన్న బాహుబలం నీకు ఉందా? ఆయన ఉరుముధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? ఆడంబర మహాత్మ్యాలతో నిన్ను నువ్వు అలంకరించుకో. గౌరవ ప్రభావాలు ధరించుకో. నీ ఆగ్రహాన్ని నలుదిశలా విసిరివెయ్యి. గర్విష్ఠులందరినీ చూసి వారిని కూలగొట్టు. గర్విష్ఠులైన వారిని చూసి వారిని అణగదొక్కు. దుష్టులు ఎక్కడుంటే అక్కడ వారిని అణిచివెయ్యి. కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టు. సమాధిలో వారిని బంధించు. అప్పుడు నీ కుడిచెయ్యి నిన్ను రక్షించగలదని నేను నిన్ను గుచ్చి ఒప్పుకుంటాను. నిన్ను చేసినట్టే నేను చేసిన మరొక జీవి నీటి ఏనుగును నువ్వు చూశావు గదా. ఎద్దులాగా అది గడ్డి మేస్తుంది. చూడు, దాని శక్తి దాని నడుములో ఉంది. దాని బలం దాని కడుపు నరాల్లో ఉంది. దేవదారు చెట్టు ఊగినట్టు దాని తోక ఊగుతుంది. దాని తొడకండరాలు దృఢంగా అతికి ఉన్నాయి. దాని ఎముకలు ఇత్తడి గొట్టాల్లాగా ఉన్నాయి. దాని కాళ్ళు ఇనప కడ్డీలాగా ఉన్నాయి. అది దేవుడు సృష్టించిన వాటిలో ముఖ్యమైనది. దాన్ని చేసిన దేవుడే దాన్ని ఓడించగలడు. పర్వతాలు దానికి మేత మొలిపిస్తాయి. అడవి మృగాలన్నీ అక్కడ ఆడుకుంటాయి. తామర చెట్ల కింద జమ్ముగడ్డి చాటున పర్రల్లో అది పండుకుంటుంది. తామర తూడులు దానికి నీడనిస్తాయి. సెలయేరు ఒడ్డున ఉన్న నిరవంజి చెట్టు దాని చుట్టూ ఉంటాయి. నదీ ప్రవాహం పొంగి పొర్లినా అది భయపడదు. యొర్దాను లాంటి ప్రవాహం పొంగి దాని ముట్టెదాకా వచ్చినా అది బెదరదు. ఎవరైనా దాన్ని కొక్కీ వేసి పట్టుకోగలరా? ముక్కుకు పగ్గం వేయగలరా? యోబు 41వ అధ్యాయము. నువ్వు జలరాక్షసిని గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా? నువ్వు దాని ముక్కుకు పగ్గం వేయగలవా? దాని దవడకు కొక్కి ఎక్కించగలవా? అది నీకు విన్నపాలు చేస్తుందా? మృదువైన మాటలు నీతో పలుకుతుందా? నువ్వు శాశ్వతంగా దాన్ని సేవకుడుగా చేసుకునేలా అది నీతో ఒప్పందం చేస్తుందా? నువ్వు ఒక పిట్టతో ఆటలాడినట్టు దానితో ఆటలాడతావా? నీ పనిపిల్లలు ఆడుకోవడానికి దాన్ని కట్టివేస్తావా? బెస్తవాళ్ళు దానితో బేరాలు చేస్తారా? వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేస్తారా? దాని ఒంటి నిండా ఇనపశూలాలు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద చెయ్యి వేసి చూడు. దానితో కలిగే పోరు నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు మళ్ళీ అలా చెయ్యవు. దాన్ని చూస్తే చాలు, మనుషులు దాన్ని వశపరుచుకోవచ్చనే ఆశ వదులుకుంటారు. దాన్ని చూస్తే చాలు, ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి. సముద్ర రాక్షసిని రేపడానికి తెగించే శూరుడు లేడు. అలా ఉండగా నా ఎదుట నిలవగలవాడెవడు? నేను తిరిగి చెల్లించేలా నాకెవరైనా ఏమైనా ఇచ్చారా? ఆకాశం కింద ఉన్నదంతా నాదే గదా. సముద్ర రాక్షసి కాళ్లను గురించైనా, దాని మహాబలాన్ని గురించైనా, దాని చక్కని ఆకారాన్ని గురించైనా పలుకకుండా మౌనంగా ఉండను. ఎవడైనా దాని పైపొరలను లాగివేయగలడా? దాని రెండు కవచాలను గుచ్చి రంధ్రం చేయగలడా? దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖద్వారాలను తెరవగలవాడు ఎవడు? దాని వీపుకు దృఢమైన పొలుసులు అతికి ఉన్నాయి. విడదీయలేనంత గట్టిగా అవి కూర్చి ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నాయి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమూ చొరబడదు. అవి ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. వాటిని ఛేదించడం ఎవరి వల్లా కాదు. అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది. దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి. దాని నోటి నుండి మండే నిప్పులు బయలుదేరుతాయి. అగ్నికణాలు దాని నుండి లేస్తాయి. పొయ్యిపై మసులుతున్న కాగులో నుండి, బాగా గాలి విసిరి రాజబెట్టిన మంటలో నుండి లేచినట్టు దాని నాసికారంధ్రాల్లో నుండి పొగలేస్తుంది. దాని ఊపిరి నిప్పులను మండిస్తుంది. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరుతాయి. దాని మెడలో బలముంది. భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది. దాని దలసరి కండరాలు గట్టిగా అతికి ఉన్నాయి. అవి దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నాయి. అవి ఊడిరావు. దాని గుండె రాయిలాగా గట్టిగా ఉంది. అది తిరగలికింది దిమ్మంత కఠినం. అది లేచేటప్పుడు మహామహులు సైతం భయపడతారు. భయంతో వారు వెనక్కి తగ్గుతారు. కత్తి దెబ్బ దాన్ని ఏమీ చెయ్యదు. ఈటే, బాణం, పదునైన ఏ ఆయుధమైనా దానికి పనికిరావు. అది ఇనుమును గడ్డిపోచగా, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా చూస్తుంది. బాణం దాన్ని తరిమి కొట్టలేదు. వడిసెల రాళ్ళు దాని దృష్టికి పొట్టులాగా ఉన్నాయి. గదలను అది గడ్డి పరకలుగా ఎంచుతుంది. అది రివ్వున ఎగిరి వచ్చే ఈటెను చూసి నవ్వుతుంది. దాని ఉదరభాగాలు కరుకైన గాజు పెంకుల్లాగా ఉన్నాయి. అది బురద మీద నురిపిడి కొయ్యలాంటి దాని తోకను పరుచుకుంటుంది. కాగులో నీళ్లు మసిలినట్టు మహాసముద్రాన్ని అది పొంగిస్తుంది. సముద్రాన్ని అది నూనెలాగా చేస్తుంది. అది తాను నడిచిన దారిని తన వెనక ప్రకాశింపజేస్తుంది. చూసేవారు అగాధ జలం తెల్లగా ఉంది అనుకుంటారు. అది నిర్భయంగా జీవిస్తుంది. భూమి మీద దానికి సమానమైనది లేదు. అది గర్వంగా ఉండే వాటిని తిరస్కారంగా చూస్తుంది. గర్వించే వాటన్నిటికీ అది రాజు. యోబు 42వ అధ్యాయము. యోబు పశ్చాత్తాపం. అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు. నువ్వు సమస్త క్రియలను చేయగలవని నువ్వు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కానేరదని నేనిప్పుడు తెలుసుకున్నాను. జ్ఞానం లేని మాటలతో ఆలోచనను నిరర్థకం చేసే వీడెవడు? అలా వివేచన లేక ఏమీ తెలియక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను. నువ్వు అన్నావు, నేను మాట్లాడాలనుకుంటున్నాను, దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నిన్ను అడుగుతాను, దాన్ని నాకు తెలియజెప్పు. నిన్ను గూర్చిన విషయాలు నేను విన్నాను, అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను, కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడు ఎలీఫజుతో ఇలా చెప్పాడు, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు, కాబట్టి నా కోపం నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుతున్నది. కాబట్టి 7 ఎద్దులను 7 పొట్టేళ్లను తీసుకుని నా సేవకుడు యోబు దగ్గరకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పించాలి. అప్పుడు నా సేవకుడు యోబు మీ పక్షంగా ప్రార్థన చేస్తాడు. మీ అవివేకాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షించకుండా నేను అతని ప్రార్థన మాత్రం అంగీకరిస్తాను, ఎందుకంటే నా సేవకుడు యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడు ఎలీఫజు, సూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. యెహోవా వారి పక్షాన యోబును అంగీకరించాడు. యెహోవా యోబును ఆశీర్వదించడం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మళ్లీ అతనికి దయచేశాడు. యోబుకు పూర్వం కలిగిన దానికంటే 2x అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. అప్పుడు అతని అన్నదమ్ములు, అతని అక్క చెల్లెళ్ళు, అంతకుముందు అతనికి పరిచయం ఉన్నవారంతా వచ్చి అతనితో కలిసి అతని ఇంట్లో భోజనాలు చేశారు. యెహోవా అతని మీదకి రప్పించిన బాధలన్నిటిని గూర్చి ఎంత కష్టాల పాలయ్యావు అంటూ అతని కోసం దుఃఖిస్తూ అతన్ని ఓదార్చారు. అంతేగాక ఒక్కొక్కడు 1 వెండి నాణెం, 1 బంగారు ఉంగరం అతనికి ఇచ్చారు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ ఎక్కువగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు ఉన్నాయి. అతనికి 7 కొడుకులు, 3 కూతుళ్ళు పుట్టారు. అతడు పెద్ద కూతురికి యమీమా అని, 2వ కూతురికి కెజియా అని, 3వ కూతురికి కెరెన్ హాపుక్ అని పేర్లు పెట్టాడు. ఆ దేశమంతటా యోబు కుమార్తెలంతా లావణ్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి వారసత్వాలు ఇచ్చాడు. ఆ పైన యోబు 140 సంవత్సరాలు బతికి తన కొడుకులను, మనవళ్లను 4 తరాల వరకూ చూశాడు. తరువాత యోబు కాలం నిండిన వృద్ధుడై తనువు చాలించాడు.